వాసుదేవ స్వామి ఈ భగవద్గీతని కురుక్షేత్రంలో చెప్పాడు. హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రం, ఆ కురుక్షేత్రంలో వాసుదేవ స్వామి అంటే కృష్ణస్వామి భారత యుద్ధం జరిగే ముందు అర్జునుడికి చెప్పిన శాస్త్రం ఇది. వాసుదేవుడు యుద్ధభూమిలో, పుణ్యభూమిలో, ధర్మభూమిలో ఈ గీతా శాస్త్రాన్ని ప్రవచించారు. ఈ గీతను మీరు చదివితే ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో అన్ని గ్రంథాలు మీరు చదివినట్టు. వాసుదేవ స్వామికి ఒక నమస్కారం పెడితే అందరు దేవతలకి నమస్కారం పెట్టినట్టు, మీరు గంగానదిలో స్నానం చేస్తే అన్ని నదుల్లోనే స్నానం చేసినట్టు. ఈ శరీరంలో మనకి ప్రాణం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా మన ఈశ్వరుని విడిచిపెట్టకూడదు, భగవంతుని విడిచిపెట్టకూడదు, గురువుని విడిచిపెట్టకూడదు, శాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు. మీరు మనం ఎంత జ్ఞానం సంపాదించినా సరే ఈ మా ఎప్పుడు కమ్మేస్తాం మనం చెప్పలేదు, అంచేది ఈ ముగ్గురిని మనం విడిచిపెట్టకూడదు. ఇక్కడ భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర కూడా ఏం చెబుతాడంటే శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు, భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇది భగవద్గీత అని. తర్వాత ఏమన్నారు ఉపనిషత్సు అన్నారు, అంటే వేదముల యొక్క సారం ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల్లో సారం అంతా కూడా భగవద్గీతలో చెప్పబడదు. అంటే నాలుగు వేదాల్లో ఉన్న సారం అంతా కూడా ఈ భగవద్గీతలో చెప్పబడదు. తర్వాత ఏమన్నారు బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్య అంటే ఏంటి, పరబ్రహ్మని ఎలా పొందాలో చెప్పే విద్య బ్రహ్మ విద్య. తర్వాత ఏమన్నారు యోగశాస్త్రం. యోగశాస్త్రం అంటే ఏంటి, కర్మయోగం గురించి చెప్పింది, భక్తి యోగం గురించి చెప్పింది, తర్వాత సాంఖ్యయోగం గురించి చెప్పింది. సాంఖ్యయోగం అంటే ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని విడదీసింది. విడదీసి ఏది నిత్యం, ఏది అనిత్యం అనేటువంటి సాంఖ్యయోగం చెప్పింది కాబట్టి ఇది యోగ శాస్త్రం అన్నారు. తర్వాత ఏమన్నారు కృష్ణార్జున సంవాదే అన్నారు. అర్జునుడు అడగటం, కృష్ణుడికి సమాధానం చెప్పడం, వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ కాబట్టి కృష్ణార్జున సంవాదం అని చెప్పారు. ఈ విషయం ఎందుకు చెప్పారంటే సర్వసాధారణ ప్రతి అధ్యాయం చివరికి వస్తాయి కదా, అది మీకు తెలుసుంటే మంచిదని చెప్పారు. ఈ దైవీ సంపద గురించి స్వామివారు చెప్పారు. అభయం అంటే భయం లేకుండా ఉండమని చెప్పారు. మాటలు తేలిగ్గా ఉంటాయి కానీ అర్థం చేసుకోవడం కష్టం, ఆచరించడం కష్టం. కొంతమంది అంటూ ఉంటారు వినగానే సరిపోయిందని. అది వినకపోతే అర్థం ఎలా అవుతుంది, వినాలి. వినగానే సరిపోయిందనే మాటలు మీరు ఎవరు పట్టించుకోకండి, లౌకికులు చెప్పిన మాటలు. లౌకికులతో మన స్నేహాలు తొందరగా తగ్గించుకోవాలి. శంకరాచార్య స్వామి గారికి పద్మపాద్రుని ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ పద్మపాద్రుడు రోజున అన్నాడు ఆచార్య స్వామి గారి దగ్గర, ఏమన్నా స్వామి నాకు యాత్రలు చేయాలని. ఆచార్య స్వామి గారు అలా 2 నిమిషాలు మౌనంగా ఉండి, వాట్ ఈస్ దేర్ టు సీ ఇన్ దిస్ వరల్డ్, ఏం చూస్తావు ఈ ప్రపంచం అన్నాడు. ఈ ప్రపంచంలో చూసింది ఏముంది, అది చూస్తా ఇది చూస్తానంటున్నా, ఏముంది చూడటానికి ప్రపంచంలో. ఆయన నువ్వు చూస్తానంటున్నావు కాబట్టి నీ కోరిక నెరవేర్చుకో, కానీ ప్రయాణంలో పరిచయం లేని వాళ్ళని తొందరగా నమ్మవద్దు అని చెబుతూ ఒక మాట చెప్పాడు. ఆడంబరంగా మాట్లాడే వాళ్ళతోటి, ఆడంబరంగా వేషం వేసిన వాళ్ళతోటి స్నేహం చేయొద్దన. తర్వాత ఏమి చెప్పాడు, సత్పురుషుల యొక్క సహవాసం చెయ్యి, సత్పురుషుల యొక్క సహవాసం దొరికితే మటుకు విడిచిపెట్టుకో అని చెప్పాడు. సత్పురుష సహవాసం ఎలా ఉంటుందని ఆచార్య సంగారు ఏం చెప్పారంటే, చేసిన చేతి చాలా బాగుంటుంది కానీ వాళ్ళని విడిచిపెట్టేటప్పుడు మటుకి కొంత దుఃఖం కలుగుతుంది, అది ఒకటే లూట్ అందులో అన్నాడు. సాధ్యమైనంత వరకు లౌకికులతోటి స్నేహాలు తగ్గించుకోవాలి. మనం ఏం చేద్దండి, వాళ్ళని మనకు ప్రోత్సాహం ఇవ్వరు, వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వరు, నిరుత్సాహపరుస్తారు, మనం ప్రగతి వైపుకి తీసుకువెళ్ళరు. ఇక్కడ స్వామి ఏమని చెబుతున్నాడు, అభయం, భయం లేకుండా ఉండండి అని స్వామి చెప్పారు. అంటే స్వామివారు పరమాత్మ, అర్జునుడు జీవాత్మ. అర్జునుడితో చెబుతాడు అంటే మనందరం జీవులే కదా. అర్జునుడితో చెబుతున్నాడు అంటే మనకు చెబుతున్నాడు అనమాట. అర్జునుడికి చెప్పే ప్రతి మాట మనకు కూడా వర్తిస్తుంది. భయం లేకుండా ఉండండి, మాటలు ఎంత తేలిగ్గా ఉన్నాయి, భయం లేకుండా ఉండాలి. ఎవరుంటారు, ఎవరు ఉండగలరు, ఎలా ఉండగలరు, మనకి ప్రాణం ఎంతకాలం ఉందో అంతకాలం భయం వేస్తూనే ఉంటుంది. ఇందులో ఒక రహస్యం ఉంది, మనం భయం ఉండకూడదు భయం ఉండకూడదని ఎంత అనుకున్నప్పటికీ లోపల అజ్ఞానం ఉన్నంతకాలం ఆ భయం ఏదో మూలం నుంచి వచ్చేస్తాం. మనిషి లోపల ఎంతకాలం అయితే అజ్ఞానం ఉందో ఈ అజ్ఞానం ఉన్నంతకాలం ఆ భయం తప్పనిసరిగా వచ్చేస్తాం. అయితే ఈ శరీరం పడిపోతుంది కదా, మనకు మళ్ళీ కొత్త దేహం వస్తుంది కదా, అక్కడ భయం వస్తుంది మళ్ళీ. ఇంకా లోపల అజ్ఞానం ఉంది కాబట్టి దేహం పడిపోయింది కానీ అజ్ఞానం పోదు. సరసరంగా భయం మనకి ఎక్కడ వస్తుందంటే, మన దగ్గర ఏదైనా వస్తువు మనకి ఇష్టమైన వస్తువు లేదంటే అయిపోతే భయం వస్తుంది. మనకి ఇష్టం లేని వస్తువులు వచ్చి మీద పడతాయనుకోండి, అప్పుడు భయం వస్తుంది. ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. మనకు చావు కూడా భయం వస్తుందన్నాడు వివేకానంద స్వామి. మనస్సులో ఏం జరుగుతుందో మనం చూసుకోవాలి. మరణించే టైంలో కూడా చాలా ప్రశాంతంగా ఉండగలగాలి. ఎవరు మట్టుకారు మనసులో ఏం జరుగుతుందో చూడటం నేర్చుకోవాలి. అలా చూడటం నేర్చుకోవాలంటే భక్తి కర తర్వాత సత్వసం శుద్ధి. సత్వసం శుద్ధి అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి. శరీరం శుద్ధిగా ఉందలే, చూసుకుంటాం మంచిది అది, కానీ అంతఃకరణ శుద్ధి, లోపల మనస్సు ఎంతవరకు శుద్ధిగా ఉంది, ఎంతవరకు నిర్మలంగా ఉంది అనేటువంటి పరిశీలన మనకు వెళ్ళదు. అంతఃకరణ శుద్ధి అంటే ఎవరికి వస్తుందంటే అది అంతఃకరణ శుద్ధి. ఏది ఆలోచిస్తారో అది మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నారో అది చెయ్యాలి. ఇలా చేస్తే వాళ్ళకి అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంటే దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఏది ఆలోచిస్తున్నారో అది మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నారో అది చెయ్యాలి. ఇప్పుడు మీరేం కష్టపడక్కర్లేదు, మీరేం టెన్షన్ లో కూర్చోకండి. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఎటువంటి భావాలను, ఆ భావాలను మీరు జాగ్రత్తగా మూట కట్టి పక్కన పెట్టుకుంటే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భావాలు మీరు పట్టుకోవచ్చు. ఇంకా ఆ భావాలనే కనుక ఇక్కడ మనసులోనే మీరు పెట్టు కూర్చుంటే నేను చెప్పిన మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఖాళీ లేదు కదా మీ లోపల, అంటే మీరు కాన్సెప్ట్ ఖాళీ చేస్తే నేను చెప్పిన భావాలు అలా లోపలికి వెళ్తాయని మీకు ఎప్పుడైనా జీవితంలో పనిచేస్తే పనిచేస్తారు. లౌకికులకంటే మనం ఇందులో కష్టపడవలసిన పని ఏం లేదు. లౌకికులు ఏం చేస్తారు? వాళ్ళ మనస్సుని, వాళ్ళ వాక్ని, వాళ్ళ శరీరాన్ని ప్రపంచానికి ఖర్చు పెడుతుంటారు. వాళ్ళకంటే మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. వాళ్ళు ప్రపంచానికి ఖర్చు పెడుతున్నారు, మన ప్రపంచానికి అధిష్టానంగా ఉన్న పరబ్రహ్మ కోసం మన వాక్కుని, మన మనస్సుని, మన శరీరాన్ని ఖర్చు పెట్టాలి. వాళ్ళేమో ప్రపంచం కోసం ఖర్చు పెడుతున్నారు, మనం ఆత్మను తెలుసుకోవడం కోసం దీన్ని ఖర్చు పెట్టాలి. అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మే నాలో కూడా ఉంది. అది ఎలా ఉంది? ఆత్మగా ఉంది. ఆత్మ వల్లే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను. నేను కళ్ళతో చూస్తున్నాను అనుకుంటాను. శవానికి కూడా కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళును చూడమనండి. శవానైతే కళ్ళును చూడమని చూడవు. నోరు ఉంది కదా, మాట్లాడమనండి, మాట్లాడదు. శవానికి కూడా చెవులు ఉన్నాయి కదా, వినమనండి. శవం చెవులు వినవయ్యి, చెవులు ఉన్నాయి వినవు. ఏం చేత? కళ్ళకు చూసే శక్తి ఇచ్చే ఆత్మ, చెవులకి వినే శక్తి ఇచ్చే ఆత్మ, నోటికి మాట్లాడే శక్తి ఇచ్చే ఆత్మ, నానికి రుచి శక్తి ఇచ్చినటువంటి ఆత్మ తప్పుకుంటే ఈ గోళ ఏం చెయ్యి? మనం అనుకుంటున్నాం కళ్ళే చూస్తున్నాయి అనుకుంటున్నాం, కళ్ళకే నిజంగా చూసే శక్తి ఉండి శవం కళ్ళు కూడా చూడాలి. అంటే మనం అందరం ఏం చేస్తున్నాం? శవ పూజ చేస్తున్నాం, కానీ శవ పూజ చేయటలేదు. శవ పూజ అంటే ఏంటి? శరీరానికి సేవ చేసుకుంటూ ఉంటాం మనం, కానీ ఇందులోని శివుణ్ణి తెలుసుకోవాలనే ప్రయత్నం మనకేం లేదు. అంటే మనం ఆ ప్రయత్నం చేయాలి. దానికి తగినటువంటి భక్తి ఉండాలి, తగినటువంటి గురువు దొరకాలి, శాస్త్రం మీద గౌరవం ఉండాలి, ఈశ్వరుడి మీద గౌరవం ఉండాలి. గురువులు అంటే మనల్ని బాధించేవాళ్ళు గురువులు కాదు. మీరు తప్పనిసరిగా ఇలాగే చేస్తేరేనని కంపల్షన్ పనికిరాదు గురువుకి ఎప్పుడు కూడా. మీ మనసులు ఫ్రీగా ఉండాలి, ఆలోచించగలగాలి. మీరు బలవంతంగా మీరు ఈ విషయాన్ని నమ్మండి నేను చెప్పకూడదు. మీకు విషయాలు ఎదురుకుండా చెప్పాలి, మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్పాలి. 700 శ్లోకాలు చెప్పాడు వాసుది గోస్వామి. నేను చెప్పింది నువ్వు ఆలోచించుకో, నీకు నచ్చితే పని చేయి, లేకపోతే లేదని చెప్పారు. అంతేకాని నీ గదిలోనే కూర్చుని చచ్చిపోవని చెప్పలేదని. ఇదేనొచ్చు, శాస్త్రం చదవచ్చు, సత్సంగం చేయొచ్చు, కానీ మీ అంతా మీరు ఆలోచించుకోకపోతే మీరు ఎదగ మానసిక. మేము మొన్న ఇక్కడ పూరి వెళ్ళాం, పూరి జగన్నాథ, దాన్ని శ్రీక్షేత్రం అంటారు. కొత్త మోడర్న్ నేమ్ పూరి అంటారు. అక్కడ మేము సమాధి చూసాం, సముద్రం పక్కన సమాధి చూసాం. ఆ స్వామి పేరు హరిదాస్. ఆ హరిదాస్ ముస్లిం అసలు, కానీ అతను కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. లవ్ ఫర్ కృష్ణ. అతను కృష్ణుడి కోసమే జన్మించాడు, కృష్ణుడి కోసమే జీవించాడు, కృష్ణుడి కోసమే మరణించాడు హరిదాస్. అవతానికి తొరక మతస్థులే, కానీ కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. కృష్ణ 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 అని రోజు కొన్ని లక్షలు చేసేవాడు, భయభర్తూ తరపోరైనప్పటికీ కృష్ణనామం కొన్ని లక్షలు చేసేవాడట. శ్రీకృష్ణ చైతన్యకి శిష్యుడిగా ఉండేవాడు హరిదాస్. అతను ఒక రోజున ఇద్దరు కూర్చుండగా, నాకు పెద్ద వయసు వచ్చేసింది, శరీరం ముడిపోయింది, భగవంతుడి యొక్క నామం ది నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎవ్రీథింగ్, భగవంతుడి యొక్క నామం నాకు చేయటానికి ఓపిక తగ్గుతాను మనసులో అని చేత ఇది శరీరంలో ఉంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళ భక్తి చూడండి, రెండు పూట్లు అన్నం తింటున్నాడట, అతను కాఫీ పుచ్చుకుంటున్నాడు, టీ పుచ్చుకుంటున్నాడట, కానీ నామం చేయలేకపోతున్నాడట. అంటే దీని పని ఏముంది మనకి ఇంకా అని మీరు ఉండగానే, మీరు లేని లోకాన్ని నేను చూడలేను, ఆ గురు భక్తి చూడలేదు. కృష్ణ చైతన్యం చెబుతున్నాడు హరిదాస్, మీరు లేని లోకాన్ని నేను చూడలేను. అంటే ఏంటి? మీరు ఉండగానే నేను వెళ్ళిపోతే మంచిది, మీరు ఉండగానే నేను వెళ్ళిపోతే మంచిది, మీరు లేని ఈ లోకాన్ని నేను చూడలేను అని చెప్పి నన్ను మీ చేతులతో సాగనించండి, మీ చేతులతో నన్ను పంపేయండి అని హరిదాసు కృష్ణ చైతన్యం కూడా వాళ్ళు భక్తి చూడండి. గురువుతో చెబుతున్నాడు, నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేను. ఈ రోజున చైతన్యుడు ఈ హరిదాస్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఒక రోజున ఉదయం హరిదాస్ కొంతసేపు నామం చేశాడు, కృష్ణనామం చేశాడు. ఆ చైతన్యుడు పాదాల్లో ఉన్నటువంటి ధూళి కొంత తీసుకుని ఒంటికి రాసుకున్నాడు. ప్రశాంతంగా నమస్కారం పెట్టాడు శరీరం. శ్రీకృష్ణ చైతన్య పాదాల్లో ఉన్నటువంటి ధూళి ఆయన ఒంటికి రాసుకున్నాడు. కృష్ణ చైతన్య, నామం చేస్తున్నాడు, ఆయన నామం చేస్తున్నాడు. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ప్రాణం విడిచిపెట్టేశాడు. శ్రీకృష్ణ చైతన్య ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన చేతులు చూడ హరిదాసుకు సమాధి చేశాడు. ఆ సమాధి మనం పేరులో చూసాం. ఇప్పుడు 400 సంవత్సరాల పూర్వం మాట, అంతఃకరణ శుద్ధి లేకపోతే జ్ఞానం కలగదు. పవిత్రమైన హృదయం లేకపోతే జ్ఞానం కలగదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడలేదు. అంటే హృదయం నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంటే ఇవన్నీ మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మన శరీరం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో లోపల మనస్సును కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం లేని వస్తువులు మనం భౌతికంగా ఎలా సంపాదించుకుంటున్నాము, అంటే ఇవి కూడా మనం కష్టపడి సంపాదించుకోవాలి. అంతఃకరణ శుద్ధి, తర్వాత జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞాన యోగ వ్యవస్థితి, యోగం యోగం అంటే సమత్వం యోగ విచ్చితి. 2 అధ్యాయంలో చూశాడు వాసుదేవుడు, సమత్వం యోగ విచ్చితి, సమానంగా ఉండటమే యోగం అన్నాడు. పిల్లలు పని చేయకపోతే వాళ్ళకు బుద్ధి చెబుతాం, కానీ మన బుద్ధికి బుద్ధి చెప్పుకోలేం. మీరు పిల్లలకు బుద్ధి చెప్పడం మంచిదే, కానీ నా బుద్ధిలో ఏం జరుగుతుందో కూడా నేను చూసుకోవాలి. నా బుద్ధికి కూడా నేను బుద్ధి చెప్పుకుంటా ఉండాలి. బుద్ధిలోని వంకరలు తీసేయాలి, బుద్ధి నిదానంగా రావాలి. మరి అన్ని దానాల్లో నిదానం గొప్పది, అంటే అది నిదానం మనకు కావాలి. సమత్వం యోగ విచ్చితి అన్నాడు. సమానంగా ఉండటం యోగం అంటే ఏంటి? సమానంగా ఉండి పని చేయండి అన్నాడు. సమానంగా ఉండటం అంటే ఏంటి? జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞానం అంటే ఇక్కడ శాస్త్రజ్ఞానం. మీరు శాస్త్రజ్ఞానాన్ని వినాలి, అంటే మీరు శ్రవణ రహితులుగా ఉండకూడదు, శ్రవణం చేయాలి. మననం రహితులుగా ఉండకూడదు, మననం చేయాలి. శ్రవణం చేయాలి, మననం చేయాలి, దాని మీద ధ్యాస పెట్టుకోవాలి, విన్నదాని మీద ఆసక్తి పెట్టుకోవాలి. వ్యవస్థితి వినండి, విన్నదాన్ని మననం చేయండి. మీరు మననం చేసిన దాని మీద ఆసక్తి పెట్టుకోండి, ధ్యాస పెట్టుకోండి, ధ్యానం పెట్టుకోండి. అదే వ్యవస్థితికి అందులో ప్రస్తావించాలి. మీకు ప్రతి అక్షరానికి అర్థం ఉంది భగవద్గీతలో, ప్రతి అక్షరానికి అర్థం ఉంది. మనం ఒక అక్షరం అర్థమైతే చాలు మనకి. స్వామి ఏం చెబుతున్నారు, నువ్వు యోగంలో ఉండేంటే హెచ్చు తగ్గులు లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కామక్రోధాలు లేకుండా పని చేయటమే యోగంలో ఉండి చేయమంటున్నారు. అంటే మీరు స్వామి చెప్పినట్టు చేయకుండా మీరు చేస్తున్నట్టుగా చేస్తుంటే మిమ్మల్ని బంధిస్తున్న కర్మ. తల్లి కడుపులోంచి శరీరం బయటకు వచ్చిన మొదలు మళ్ళీ శ్మశానాన్ని తీసుకెళ్లి దీన్ని కాల్ చేసే వరకు ఈ శరీరం ఏదో పని చేస్తూనే ఉంటుంది. పని చేసిన వెంటనే వాసన పడుతున్నా, వాసన మీ లోపలికి వెళ్ళిపోతుంది. వాసన మళ్ళీ జన్మలోకి మీకు వాసన కూడా వచ్చేస్తాం. అంటే మీకు పని చేయాలి, మీకు వాసన రాకూడదు. అది ఎలా చెబుతున్నాడు, యోగంలో ఉండి కనుక పనిచేస్తే రాగద్వేషాలు లేకుండా కామక్రోధాలు లేకుండా పనిచేస్తే మీకు పని అయిపోతా ఉంటుంది, వాసన పుట్టదు. వాసన పుట్టకపోతే మీకు జన్మ రాదు. అంటే మీకు వాసన ఎప్పుడైతే వచ్చినప్పుడు జన్మ వస్తుంది, జన్మ వచ్చినప్పుడు సృష్టి వచ్చారు. వర్షం నుంచి అన్నం వచ్చింది, అన్నం తింటున్నాం, మనలో వీర్యం తయారవుతుంది, మళ్ళీ మన శరీరాన్ని బట్టి ఇంకో శరీరం వస్తుంది, మళ్ళీ ఆడ కర్మ చేస్తాడు, కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ చేస్తే యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చేస్తే మళ్ళీ వర్షం కురుస్తుంది. ఈ చక్రంలో ప్రతి మనిషి, ప్రతి జీవుడు ఈ చక్రంలో పడి కుటుంబపోతుంది. ఈ మనస్సును సమానంగా ఉంచుకుని కనుక పనిచేస్తే, అహంకారం పెట్టుకోకుండా పనిచేస్తే మీకు అది మిమ్మల్ని అంటదు, మీలో వాసనలు పుట్టవు, మీకు పైగా మీలో పూర్వం ఉన్న దోషాలని బయటకు పోతాయి. జిడ్డు కృష్ణమూర్తి గారని మెడ్రాసులో ఆయన ప్రతి దిశ అమెరికాలో ఉంటాడైనా మన ఇండియా వాడే ఆయన పేరు కృష్ణమూర్తి గారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో మెడ్రాస్ వస్తాడు. ఆయన ఏమైనా అంటే రియాక్షన్ ఉండాలి, కానీ రియాక్షన్ ఉండకూడదన్నాడు. రియాక్షన్ ఉండాలంటే మనిషికి రియాక్షన్ ఉండకూడదన్నాడు. యాక్షన్ అంటే ఏంటి, మీరు పని చేసుకుంటే పోతా ఉండాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అండి, నేను ఇక్కడ మీకు ప్రసంగం ప్రవర్తన గీతా ప్రవర్తన మీకు చేస్తున్నాను. మాకేం బాగోలేదని మీరు చెప్పిన మాటలు మీరు నన్ను అనొచ్చు, చాలా బాగున్నాయని ఇంకొకటి అనొచ్చు. ఆ మాటల వల్ల నా మనసులో వికారం పుట్టకూడదు. అది అంటే ఏంటి, నేను చెప్పటమే కానీ మళ్ళీ మీరు మీ యొక్క భావాలలోంచి మీ యొక్క రియాక్షన్ నాకు తగలకూడదు. అయితే ఏమవుతుంది, ఇప్పుడు మీరు నన్ను ఏదైనా విమర్శించారనుకోండి, విమర్శిస్తే అది ఏం చేస్తాను, ఇక్కడ కోపాన్ని ఉత్పత్తి చేస్తాను. మీ విమర్శ కోపం కింద మారుతాను నాలుగు, మీరు విమర్శించడం నాకు కోపం రావటానికి బాగా అర్థం చేసుకోండి. మరి జ్ఞానికి ఎందుకు కోపం రావటం లేదు, నాకెందుకు కోపం వస్తుంది? అంటే జ్ఞాని హృదయంలో అహంకారం ఉండదు, అజ్ఞాన హృదయంలో అహంకారం ఉంటుంది. అంటే ఈ అహంకారం అని చెప్పు వాసన పుట్టుకొస్తా ఉంటాయి, వాసన పుట్టుకొస్తాయని చెప్పి మనం పని చేస్తాం. అంటే ఈ సృష్టిలోంచి ఎవరు బయటకు తప్పుకో అని యోగస్థ కుడి కర్మ, యోగంలో ఉండి పని చెయ్యి. అయితే భగవంతుడు మాట చెప్పాడు, పని చేయమని చెప్పాడు, ఫలితాన్ని ఆశించిద్దని చెప్పాడు. అంటే ఫలితాన్ని కోరేవాడు దీనుడు అన్నాడు వాసుదేవ స్వామి. ఫలితాన్ని కనుక విడిచిపెట్టేస్తే, ఫలితాన్ని మనం కోరకుండా ఉంటే ఫలితం రాదని ఆయన చెప్పాలి. ఇక్కడ మీరు బాగా అర్థం చేస్తాం, మీకు ఫలితం రాదని అంటే ఒకటి వస్తుంది, మీరు కోరుకుంటే బంధిస్తుంది, కోరుకోపోయినా వస్తుంది అది బంధిస్తుంది. అసలు డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. మీరు ఏమనుకుంటున్నారంటే నేను కోరుకుంటే నీ పని జరుగుతుంది, ఈ కోరుకోకపోతే ఈ పని జరగదేమని అనుకోకండి. అది జరగవలసిన యాగం ఉంటే టైం కలా జరిగిపోతుంది. జ్ఞాన యోగ వ్యవస్థితి, శాస్త్రాన్ని శ్రద్ధగా వినటం, వినదాన్ని మననం చేయటం, దాని ఏంది ఆసక్తి కలిగి నిష్ట కలిగి ధ్యాస కలిగి ఉంటాం. జ్ఞాన యోగ వ్యవస్థితి దానం చేయమంటున్నాడు. దానం అంటే మీరు సారా తాగూడికి దానం చేస్తే మళ్ళీ ఆ పాపం మీకు కొంత భాగం మీరు పంచుకోవాలి. మీరు మామూలుగా మీకు రూపాయలు ఉన్నాయి కదా అని ఏ సారా సాగుడికి దానం చేస్తారనుకోండి మాట వరుస. ఆ పాపం పరిచి మీరు కొంత అనుసరించాలి. దానం అంటే సత్పాత్ర పాత్రత తెలుసుండి, అర్హత తెలుసుండి దానం చేయమంటున్నాడు. మీరు రాజుల బ్రాహ్మల అని భగవద్గీత అడగటం లేదు, మీరు స్త్రీల పురుషుల అని భగవద్గీత అడగటం లేదు, లేదా మీరు పిల్లల పెద్దలని కూడా అడగటం లేదు, వృద్ధుల బాలుగా అని అడగటం లేదు. మీరు ఏ వర్ణమో భగవద్గీతకు అక్కర్లేదు. మీరు శ్రద్ధగా వింటున్నారా లేదా, ఏకాగ్రంగా వింటున్నారా లేదా, విన్నదాన్ని విశ్వసిస్తున్నారా లేదా, మీలో పవిత్రత ఉందా లేదా, అర్హత ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా అది అడుగుతుంది. కానీ మీరు ఏ వర్ణం అని ఇక్కడ భగవద్గీత అడగటం లేదు. ఇప్పుడు మనకి విత్తనాలు ఉన్నాయి, ధాన్య విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయనుకోండి, మనం చేరు వెళ్ళి చదువుకుంటాం కదా రోడ్డు మీద చదువుతాం. అదేవిధంగా మీ దగ్గర రూపాయలు ఉన్నాయి కదా అని అర్హత లేని వాళ్ళకి ఎప్పుడు దానం చేయదు, యోగ్యత లేని వాళ్ళకి దానం చేయదు. అదేమవుతుంది, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. దాని ఆ కర్మ దోషం మీరు కొంత అనుభవించవలసింది భవిష్యత్ జన్మల్లో కూడా. ఈ జన్మలో కర్మ చేశారా పీడించితే ఎక్కడా తప్పించుకోలేదు, ఎవరో తప్పించుకోలేదు, ఏ జీవుడు తప్పించుకోలేదు. నోడుతోడు చేయండి, నోడుతోటనే మనసులో ఎవరికి తెలియకుండా మీరు వంటి ఇంట్లో కూర్చుని ఒక భావన చేయండి, ఆ భావన కూడా మిమ్మల్ని పీడించేశాడు. దానికి ఉపనిషత్తులో మాట చెప్పాడు, ఒక 100 ఆవులు ఒక చోట కట్టేసి ఓ దోడు నిలిచిపెట్టేస్తా, 100 ఆవుల దగ్గరికి దోడు వెళ్ళదట, దీని తల్లి ఏదైతే ఉందో ఆ తల్లి దగ్గరికి దోడెళ్ళు ఆ పాలు కూర్చుకుంటాడు. మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాను, ఈశ్వరుడు ఎలా మర్చిపోతాడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడో, ఈశ్వరుడికి ప్రాజ్ఞుడు అని పేరు. ఈశ్వరుడికి ఈ సృష్టిలో ఎక్కడ ఏది ఎక్కడ జరుగుతుంది అన్ని తెలుసు. అంటే ఈశ్వరుడికి ఏమని పేరు పెట్టారు, పరమేశ్వరుడికే ప్రాజ్ఞుడు. అర్థం చేసుకోవాలి, శబ్దానికి అర్థం చేసుకోవాలి, తొందరపడితే కాదు, అర్థం అవ్వాలి మనకు. అర్థం అయితే ఆచరించాలంటుంది, అర్థం అవ్వకపోతే ఆచరించాలి. ధ్యానం చేసేప్పుడు ఏకాంతంగా చేయాలి, సబ్జెక్ట్ ని డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడు ఒక తల కంటే రెండు తలలో మంచిది. అంటే ఎప్పుడు కూడా మనకేం తొలినప్పుడు పక్వాన్ని తెలియదు అని అడగాలి. మనకంటే తెలివి తక్కువ అడగమని కాదని చెప్పింది, మనకంటే తెలియని కొంచెం అడగటం మంచిది. ఇంకే రెండు బుర్రలు పనిచేసినప్పుడు ఒకసారి మంచి పాయింట్లు వస్తాయి. ఆచార్య సంగారు అన్నారు, ఈ ముఖానికి అలంకారం ఏంటి, జ్ఞానమే అన్నారు. జ్ఞానం లేని జన్మ వృధా. జ్ఞానం లోపల నుంచి ఊరేది కానీ పైనుంచి పోసేది కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకండి ఈ వేదాంతం కూడా మీకంతా ఎందుకని అంటారనుకోండి, మనం కంగారు పడకం. ఇంకేదంటే వాళ్ళకి ఆ భావాలు తెలియదు, వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళకి భావాలు తెలియదు. ఇప్పుడు మీరు చంటిపిల్లడి చేతిలో బంగారం గొలిసి పెట్టండి, ఒక 5 పైసలు పెట్టి చాక్లెట్ కొనిచ్చి చాక్లెట్ తిందర అబ్బాయి గొలిసి నాకు ఇచ్చేయండి, గొలిసి ఇచ్చేస్తారు ఈ చాక్లెట్. ఇంకే బంగారం గొలుసు విలువ అడిగి తెలియదు. మనం కూడా ఆ పిల్లల్లాగా ఉన్నాం. మనలో నిజమైన ఆత్మ విలువ తెలియక, భగవంతుడు అంటే ఏంటి విలువ తెలియక, ఈశ్వరుడు అంటే ఏంటి తెలియక, చాక్లెట్ కోసం ఏ విధంగా అయితే చంటిపిల్లడి గొలిసి ఇచ్చేశాడో అదేవిధంగా ఈ లోక విషయాల కోసం, ఈ లోకాభిరమాణం చెప్పుకోవడం కోసం ఆత్మ విడిచిపెట్టాడు. బంగారు విలువ తెలిస్తే కుర్రోడు బంగారం ఇస్తాడా, ఇవ్వడు. అదేవిధంగా ఆత్మ విలువ కనుక మనకు తెలిస్తే, ఆత్మ గురించి సమగ్రంగా మనకు అర్థమైతే మిగతా గొడవలకు మనం వెళ్ళాం. వెళ్తున్నాం అంటే దీనికి తెలియదు. వైరాగ్యం అండి, వైరాగ్యం అంటారు. వాసుదేవుడు చెప్పాడు, అభ్యాసము చెయ్యి వైరాగ్యం కలిగి ఉండు. ఎవరికి వస్తున్నాడు వైరాగ్యం? వైరాగ్యం ఉంటే, అభ్యాసం ఉంటే మనసు నిగ్రహించవచ్చు అని చెప్పాడు. వైరాగ్యం ఇందులో ఎవరికి ఉంది? ఇందులో చిన్న రహస్యం ఉంది. వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి ఎలా అనుకుంటే ఎవరికి వైరాగ్యం రాదు. కాలం ఖర్చు అవుతుంది, నోరు నిప్పెడుతుంది. మీ ఏ ఇంద్రియం ఏ సుఖాన్ని అనిపిస్తుందో ఆ సుఖం మీద ఇంద్రియానికి ప్రీతి పోవాలి, అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. కొంతమంది అంటే ఉంటారు, యా ఉప్పు నుంచి ఎందుకున్న తర్వాత, తర్వాత అంటే రేపు చచ్చిపోదామన్నది చూసుకోమని. సంవత్సరం పొడిగినా చదివిన పేసవనోడు రేపు పరిష్ఠంగా చదివితే పేసవుతాడా? ఇంతకాలానికే మనం ఇంత పొడుగును మనం సాధన చేస్తుంటే మనకేం గమ్యం దొరకటలేదే. అది కదండి, ఇంకో గంటకు మన ప్రాణం పోతుంది. ఈ ఉపనిషత్తులు, ఈ భగవద్గీతలను ఎదురుగుండా పెట్టి కూర్చుంటాం, అప్పుడు ఏమైనా తరిస్తాం మనం? భగవంతుని కూడా చెప్పాడు, మరణించే టైంలో ఎవడైతే నన్ను స్మరిస్తున్నాడో వాడు నన్ను పొందుతాడు. మరణించే టైంలో మనకు స్మరణ రాదు. ఇంకేది రాదంటే మనకున్న మనసులోని గొడవలను వచ్చేస్తాయి. సరిగ్గా మనకు ప్రాణం పోయేప్పుడు ఏం చేస్తున్నట్టండి, అన్నం ఉడికేటప్పుడు అది పైకి కిందకి తిరుగుతూ ఉంటాం. ఈ కోరికలను వాసన రూపంలో లోపలికి దాక్కు ఉంటాయి. మనకి ఒక రకం కదా, మన ఉదయం సత్రం ఉండదండి. సత్రంలో రిలీజియన్ వెళ్తాందరూ వచ్చేసాను వస్తుంది. సత్రం అంటే ఇది మామూలుగా కాపురాలు చేసి కొంపలు కదండి. ఏమండి ఏమవుతుంది, మరణించే టైంలో ఏమవుతుందండి? ఇది మరణించే టైంలో ఏమవుతుంది? కొన్ని బలమైన కోరికలు ఉంటాయండి. బలమైన కోరికలు ఏం చేస్తాయండి? కొన్ని బలహీనమైన కోరికలు అనగొట్టేస్తాం. అనగొట్టేసి పైకి వచ్చేసి మళ్ళీ దానికి అనుగుణంగా ఏ జన్మలోకి వెళ్తే, ఏ తల్లి కడుపులోకి వెళ్ళి పుడితే, ఏ శరీరాన్ని కనుక మళ్ళీ తొడిగితే ఆ కోరిక నెరవేరుతుందో అది చూసుకుంటూ ఉంటుంది. మరణించే టైంలో ఆ స్ట్రగుల్ బయలుదేరుతుంది. తీళ్లు దిగటలేదు, చూపు పడిపోయింది, ఇంకా బతుకున్నాడు అని అంటారు. ఒకసారి మనసు నుంచి కింద ఎట్టేసినట్టు అలాగే ఉంటారు. అప్పుడు అన్నం ఉడికేటప్పుడు బియ్యం పైకి కిందకి వెళ్ళినట్టండి, వాడికి లోపల ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఏది ఏ కోరిక, ఏ కోరిక పని ఏది ఇస్తుంది? ఇప్పుడు గమ్మత్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ కూర్చున్న మనసు హైదరాబాద్ లేకపోతే కలకత్తా వెళ్ళిందనుకోండి, ఇక్కడ శరీరం ఎక్కడ ఉంది? మనసు హైదరాబాద్ వెళ్ళిపోయింది, లేదా కాశీ వెళ్తుంది, కలకత్తా వెళ్తుంది, లేదా పిడకల మీదకి ఎక్కడికి తప్పుకుంది అనుకుంటుంది మనసు. ఈ మనసు ఏం చేస్తున్నాం? అక్కడెక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇందులో ప్రాణం ఉంది కాబట్టి ఆ మనసు వచ్చి లోపలి ప్రాణం పోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ రాదండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు కట్టుకోడికి తాడు వేసి మీరు దోణ కట్టేయండి,
ఆ థాడ్ ఎంత లెక్క వెళ్ళిందో అంత లెక్క మేస్తా ఉంటుంది పాపం, అందుకని దూరం వెళ్ళలేదు. అదే మన మనసు అటు ఇటు తిరిగి అటు ఇటు తిరిగి అటు ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన శరీరంలో వచ్చేస్తాం. నీ ప్రాణం ఎక్కడ ఉంది కదండి, అంటే ఏంటి ప్రాణం ఏమో తాడేసి కట్టేసినట్టు ఈ మనసును కట్టేస్తాను. ఈ ప్రాణం తాడనమాట, ఈ మనసును కట్టేస్తాను. అప్పుడు ఏం చేస్తున్నా, ప్రాణం పోయే ముందు ఏం చేస్తుందండి? ప్రాణం ఒక్కటే తప్పుకుదండి, ఈ ప్రాణం పోయే ముందు ఏం చేస్తుందండి? మనసును కుదిపిస్తుందండి అలాగే. అంటే ఎందుకు చెబుతున్నాంటే మన అందరికీ ఎప్పుడో ఏదో రోజున మరి పలక ఎక్కాలి కదండి. మనకు కూడా ప్రాణం పోయేప్పుడు చాలా ఘర్షణ వస్తుంది. అప్పుడు కృష్ణుడు కూడా ఉండదు, రాముడు కూడా ఉండదు, అరుణాచల చుప్పుడు పాడతాం, ఆయిగా కాఫీ పుచ్చుకుని ఆయిగా ఇడ్లీ తిని మరి మన స్నానం చేసి బొట్టెట్టుకుని కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అని పాడొస్తే మంచిదని. కానీ అప్పుడు జవాబు రాదు అరుణాచల శివ, వస్తున్నాం అనుకుంటారు రాదని చెబుతున్నాను. అదే చూసేసి దుమ్మంతో ఒక పక్క పోజేసినట్టండి ఈ ప్రాణం ఏం చేస్తుంది, మనసును గుంజిస్తుంది. అలా గుంజిస్తుంది ఈ మనస్సు మొత్తం లోపల సంస్కారాలని పోజేసుకున్న తర్వాత అప్పుడు మనస్సును తనలోకి లాగేసుకుని, ఏది ప్రాణం, ప్రాణం తనలోకి లాగేసుకున్న అప్పుడు కానీ శరీరాన్ని విడిచిపెట్టడం, అప్పుడు శరీరం విడిచిపెట్టి ప్రయాణం వెళ్ళిపోతుంది. మరణించే టైంలో ప్రతి వారికి జరుగుతుందండి. అయితే మనం పైకి మాట్లాడదనుకుంటున్నాడు, లోపల చాలా గొడవ జరుగుతుందండి. పైకి మనం ఏమనుకుంటాం, రెండు రోజులు మాట్లాడిపోయింది అని అంటాం. అంటే భగవద్గీత ఏం చెప్పాడంటండి, ఈ లోకంలో ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు జ్ఞాని, బుద్ధిమంతుడు ఎవడని చెప్పాడు లోకం? కర్మలో అకర్మను చూసేవాడు, అకర్మలో కర్మను చూసేవాడు ఈ లోకంలో బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏంటండి? జ్ఞానం గలవాడు. మనం అందరం బుద్ధిమంతుడు కాదని చెబుతున్నాడండి. మరి నేనేం చెబుతాను, మీరేం కోపాలు తెచ్చుకుంటారా? ఎవరు బుద్ధిమంతులు అట్టండి? లేకపోతే కృష్ణుని భజన చేసేవాడు, లేదా రాముని భజన చేసేవాడు, శివుని భజన చేసేవాడు బుద్ధిమంతుడు అని చెప్పలేదు. ఏమండి నువ్వు నాకు నమస్కారాలు పెట్టు నువ్వు బుద్ధిమంతుడు అని చెప్పలేదు. అలా ఏం చెబుతాడు, చేతుబద్ధంగా చెబుతున్నాడు సార్. చేతుందా, ఎంత అందంగా చెబుతున్నాడు చూడండి. ఎవడు కర్మలో అకర్మను చూస్తాడు, ఎవడు అకర్మలో కర్మను చూస్తాడు వాడి బుద్ధిమంతుడు, వాడి జ్ఞాని, వాడి యోగి, వాడి భక్తుడు అని చెబుతున్నాడు. కర్మలో అకర్మను చూడటం అంటే ఏమిటి అంటే, నువ్వు కర్మ చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, నేను చేస్తున్నాను నా వల్ల అవుతాననే భావన లోపం ఉండదు. కర్మ, వికర్మ, అకర్మ మూడు రకాల చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని, కర్మ మనం బంధిస్తాం కదా మరి చేస్తాం. కర్మ అంటే భగవంతుడు ఏ పని అయితే చేయమని చెప్పాడు అది కర్మ. నిజము చెప్పగలను అది కర్మ. వికర్మ, వికర్మ అంటే ఏంటండి, ఏ పని అయితే తప్పని చెప్పాడో భగవంతుడు ఆ పని మానేయాలండి అది వికర్మ. ఏమండి అకర్మ, అకర్మ అంటే అసలు పని లేకుండా కూర్చోవడం. కర్మలు అకర్మను చూడటం అంటే ఏంటండి, పని చేస్తాడని, కానీ నేను కర్తనన్న భావన పెట్టుకోడు, వాడు కర్మలు అకర్మను చూస్తాను. పని చేస్తూ ఉంటాడు, నేను చేస్తున్నానన్న భావం లేకుండా చేస్తుంటాడు. అదేంటి కర్మలో అకర్మని చూస్తున్నాడు, కర్మలో అకర్మను చూడున్నాడు అది భావన. మళ్ళీ ఏమంటున్నాడు, అకర్మలో కర్మను చూ, అకర్మలో కర్మను చూడటం ఏంటండి, అకర్మ అంటే అసలు పని లేకుండా కూర్చోవడం, అందులో కర్మను చూడమంటాడు ఏంటండి. కొంతమంది రమణ మహర్షిని అడిగేవాడు అతను, ఏమండి మీకేనా బాబు పని పాటు లేకుండా కూర్చుంటున్నారు ఆయుధం, కానీ ఆయన పని పట్టి లేకుండా కూర్చున్నాడండి. ఆయన అకర్మలో కర్మను చూస్తాడు. ఏ మనిషి అయితే తన స్వరూపమైన తన స్వస్వరూపమైన పరబ్రహ్మను చూస్తున్నాడో వాడు అకర్మలో కర్మను చూస్తున్నాడు. వాడు చూస్తున్నాడు, వాడు దేని చూస్తున్నాడు, పరబ్రహ్మను చూస్తున్నాడు, వాడు కూడా కర్మ చేస్తున్నట్టు. అంటే కర్మలో అకర్మను చూడటం అంటే కర్తృత్వం లేకుండా చేయటం, అహంకారం లేకుండా చేయటం. అకర్మలో కర్మను చూడటం అంటే అంటే పరబ్రహ్మను చూసేవాడు, సత్య వస్తువును చూసేవాడు, నిజాన్ని చూసేవాడు అకర్మలో కర్మను చూస్తున్నట్టు. అంటే వాడు కూడా పని చేస్తున్నట్టే లెక్క. ఈ విధంగా అయితే ఎవడైతున్నాడు వాడు బుద్ధిమంతుడు, వాడి జ్ఞాని, వాడి యోగి, వాడి భక్తుడు అని చెబుతున్నాడు వాసుదేవ స్వామి. దానం దమశ్చ యజ్ఞశ్చ, తర్వాత యజ్ఞం. యజ్ఞం అంటే మనకి గీతలో అనేక యజ్ఞాల గురించి చెప్తారు. ద్రవ యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. అసలు యజ్ఞం అంటే ఏమిటి? స్వాధ్యాయ యజ్ఞం, మీరు భగవద్గీతను, వేదాన్ని, ఉపనిషత్తును రోజు పారాయణం చేస్తుంటారు అనుకోండి, నీకు అర్థం తెలియదు అనుకోండి, మాట వచ్చి అనుకోని అర్థం తెలియదు, అది కూడా యజ్ఞం అన్నాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞం, జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి, అక్కడ చదువుతూ ఆ శబ్దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అది జ్ఞాన యజ్ఞం. కాబట్టి ద్రవ్య యజ్ఞం, ద్రవ్య యజ్ఞం అంటే ఏంటండి, మీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు మీరు ఎదుటి మనిషి దగ్గర నుంచి ఏదో ఆశించు, లేదా తిరిగి ప్రత్యుపకారం మనకు చేస్తాడని కోరు అనుకుని చేస్తే దానం కాదు, అది ద్రవ్య యజ్ఞం కాదు. మీలో ఏమీ స్వార్థం లేకుండా మీరు దానం దానం కోసం చేస్తే అది జరిగింది. ఇవాళ యోగ యజ్ఞం, యోగ యజ్ఞం అంటే ఏంటంటే మీరు ఇంటికాడ హాయిగా కూర్చుని, మీరు ఈడ్చిపెట్టే ఎక్కర్లేదండి, ఇంటికాడ కూర్చుని మీరు మనసును నిగ్రహించుకోవడం కూడా ఈ యోగ యజ్ఞం. ఎంత బాగా చెప్పడుచుకోండి, ఇందులో ఖర్చు ఏముంది? ఇప్పుడు ఖర్చు లేని పనులు చెబుతుంటే ఎవరికి ఇష్టం ఉండాలి కదా. భక్తుల చేత పెంచేపు ఖర్చులు చేయించాలని, భక్తుల చేత ఖర్చులు ఎక్కువ చేస్తే అది పెద్ద గురువు అవుతా ఉంటుంది. శ్రీకృష్ణ చైతన్య జరిగిందండి, పాపం కలకత్తా నుంచి ఆయన భక్తులు చూడటానికి వస్తున్నారు. ఆయన పూరిలో 18 సంవత్సరాలు ఉన్నాడు కృష్ణ చైతన్య. మీరు చాలా దూరానికి వస్తున్నారు ఆయన చూడటానికి, ఈ రైలు ఛార్జీలు, కార్ ఛార్జీలు చాలా అయిపోతాయి, మీరు చాలా దూరానికి వస్తున్నారు ఆయన చూడటానికి అని బాధపడవలసిన చైతన్యం. ఇంకో ఆయన 2-3 మాసాలు శరీరం విడిచిపెడతారంటే కొంతమంది చూడటానికి వచ్చారు. అంటే వాళ్ళ ఆప్యాయత చూడ, ఆ శిష్యుల మీద వాళ్ళ ప్రేమ చూడదు చైతన్యం అన్నట్టండి. అంటే అదే ఆఖరు చూపు అని ఆయన తెలుసాను అన్నట్టండి. నా గురించి మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, నేను ఏదైనా సంపాదించి మీకు ఇద్దామంటే నేను సన్యాసిని, నేను గృహస్థాశ్రములు లేని సన్యాసిని, నా శరీరాన్ని ఎవడన్నా కొంటాడేమో మీరు అన్వేసుకున్నాను. ఏమి భక్తి చూడండి, ఏడ్చరకం చూడటానికి అంటే వాడి యొక్క భక్తుల మీద శిష్యుల మీద వాడికి ఎంత ప్రేమ చూడండి కృష్ణదేవుడు. వాడు నిజమైన గురువు అంటే మీ చెవులు దుద్దులు ఎప్పుడు ఇస్తారు, మీ మెళ్ళ గొలుసు ఎప్పుడు ఇస్తారు, వీళ్ళని గురువులు, మీ తోటలు అన్వేసుకోండి, పొలాలు అన్వేసుకోండి, వీళ్ళు గురువులా? భగవంతుడికి వాసుదేవుడికి అర్జునుడు బంధువు, శిష్యుడు స్నేహితుడు. అబద్ధం చెబుతాడా? ఎందుకు యజ్ఞాలన్నీ చెబుతున్నాడు? యోగ యజ్ఞం ఎంత బాగా చెబుతున్నాడు చూడండి, ఎవరు పట్టించుకోరండి మీరు ఎవరు అసలు? ఇకేదో కానీ ఖర్చుని పనులే చెబుతున్నాడే. మీరు ఇంటికాడ కూర్చుని ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని మీ మనస్సును మీరు స్వాధీనంలోకి తెచ్చుకోవటం, మీ మనస్సును మీరు నిగ్రహించుకోవడం కూడా అది కూడా గొప్ప యజ్ఞం సుమారు చెబుతున్నాడు. మీ మనస్సు ఏ భోగాల మీదకైతే వెళుతుందో ఆ భోగాలను విడిచిపెట్టడం కూడా యజ్ఞం అంటున్నాడు వాసుదేవ స్వామి. ఎంత బాగా చెబుతున్నాడు, ఇందులో ఖర్చేముంది అసలు, ఖర్చేమీ లేదు, ఖర్చు లేని పనులు చెబుతాడు. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉంటుంది ఎంత ఎక్కువ పెద్ద ఫీజు పుచ్చుకుంటాడు పెద్ద డాక్టర్ ఇప్పుడు లెక్క, వాళ్ళ సలహా ఎంత మంది సలహా చెప్పినా మన దగ్గర రూపాయి పుచ్చుకోడు అనుకోండి, ఏమైనా చిన్న డాక్టరేమో ఏవి పెట్టి డాక్టర్ అనుకుంటాం. మంచి సలహా చెప్పి డబ్బు పుచ్చుకోకపోతే అది నేరం ఉండదు. 50 రూపాయలు పుచ్చుకుంటే ఫీజు అప్పుడు పెద్ద డాక్టర్ అయ్యి లండన్ డాక్టర్ అయ్యి లోకం ఎలా ఉందండి? అంటే వేషాన్ని చూసి మనం గౌరవిస్తున్నాం అండి, మాట లేక ఆడంబరాన్ని చూసి గౌరవిస్తున్నాం, మరి బాహ్యంగా ధనాన్ని చూసి గౌరవిస్తున్నాం, లోపల హృదయాన్ని చూసి గౌరవించడం మనం నేర్చుకోవటం లేదు. లోకం ఎలా ఉందండి? యజ్ఞం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. తపస్సు అంటే ఏంటండి? నేననే తలంపు ఎక్కడ పుడతానో చూడు, మనస్సు అక్కడ లభిస్తుంది, అదే తపస్సు అని రమణస్వామి గణపతి శాస్త్రి గారు చెప్పారు. తపస్సు అంటే భగవంతుడు కూడా చెప్పాడు తపస్సు గురించి. భగవంతుడు ఏం చెప్పాడంటే తపస్సు గురించి, శరీరంతో చేసే తపస్సు, వాక్కుతోడు చేసే తపస్సు, మనస్సుతోడు చేసే తపస్సు, మూడు రకాల తపస్సులు చెప్పాడు భగవంతుడు. శరీరంతో చేసే తపస్సు ఏమిటి, వాక్కుతోడు చేసే తపస్సు ఏమిటి, మనస్సుతోడు చేసే తపస్సు ఏమిటి. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, అందరినీ బాగానే చూస్తున్నాడు అమ్మా నాకు దుఃఖం తెచ్చాడు అనుకుంటాను కదా, అలా అనుకుంటాను, ఎవరితో చెప్పకండి, మీరు లోపల అనుకుంటారు. అందరినీ బాగానే చూస్తున్నాడు నాకే దుఃఖాన్ని పెట్టాడు అనుకుంటాను. కానీ ఒకటి మటుకు మీరు గుర్తించుకోండి, భగవంతుడి కదా దుఃఖాన్ని మీకు పెడతా. మీరు ఈ జన్మలోనో పూర్వజన్మలోనో మీరు చేసిన దోషం ఉంది చూశారు, వాక్కుతోటో శరీరంతోటో మనస్సుతోటో చేసిన దోషమే దుఃఖం కింద లోపల వస్తుంది. భగవంతుడు మీకేం దుఃఖం ఇవ్వడు. మీ తల్లిదండ్రులే మీకు దుఃఖాన్ని ఇవ్వరు, భగవంతుడు ఎందుకు ఇస్తారు? కానీ మీ తల్లిదండ్రులే మీకు దుఃఖాన్ని కోరరు, అది మీరు భగవంతుడు ఎందుకు కోరతాడు? భగవద్గీతలో ఈ విషయం చెప్పలేదని చెప్పడానికి ఏం లేదు. ఎవరు భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టినటువంటి విషయం ఏది లేదండి. జ్ఞానం గురించి చెప్పాడు, ఎవడు ఉత్తమ జ్ఞాని, ఎవడు ఉత్తమ యోగి అని అర్జునుడితో చూపు సడన్ గా చెప్పాడు అన్నమాట. ఎవడు ఒక జ్ఞానం, జ్ఞానికి వాళ్ళకి సొంతంగా దుఃఖం కానీ సుఖం కానీ ఉండవచ్చు. జ్ఞానికి వాడికి వ్యక్తిగతంగా సంతోషం ఉండబట్టండి, దుఃఖం ఉండబట్టండి. వాడికి ఏమండి ప్రజల యొక్క సంతోషం వాడు సంతోషపడుతుండే, ప్రజల దుఃఖం వాడు దుఃఖం వాడు దుఃఖం అంటే ప్రజలు దుఃఖపడతాంటే వాడు దుఃఖపడతా ఉంటాడు, ప్రజలు దుఃఖపడతాంటే వాడికి దుఃఖం వస్తుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటాయండి వాడు సంతోషంగా ఉంటాడు. అంటే వాడు సొంత సంతోషం ఉండదు, సొంత దుఃఖం ఉండదు, వాడు ఉత్తమ జ్ఞానం. అంటే రమణస్వామి కూడా ఒకసారి ఎప్పుడైనా కళ్ళంకి నీళ్ళు వచ్చాయండి, తెలియని వాళ్ళు అనుకున్నారు జ్ఞాని కూడా ఆయనకి కళ్ళంకి నీళ్ళు వస్తున్నాయండి. అంటే ఆయన దుఃఖం ఉండదు, మన దుఃఖం ఆయన వివేకానంద కూడా ఒకసారి దుఃఖం వచ్చింది ఏమండి, మీ బోటి పెద్దలు కూడా అలా దుఃఖం వస్తుంది. నేను స్తంభన రాయిన రప్పన అన్నాడు, ఈ స్తంభం ఏడుస్తుందండి ఎప్పుడైనా, అది జ్ఞానండి ఇది, ఈ స్తంభం ఏం ఏడవదు, అది జ్ఞానండి ఇది. అయితే జ్ఞానికి కూడా ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, అయితే వాడు సొంతం కాదు, వాడి సొంత వ్యక్తిగత జీవితం అక్కడ ఏం ఉండదండి. అంటే ప్రజల యొక్క దుఃఖం వాడి దుఃఖం, ప్రజల యొక్క సంతోషం వాడి సంతోషం, వాడి ఉత్తమ జ్ఞాని వాడి ఉత్తమ యోగి అని భగవంతుడు చెప్పాడు. తపస్సు వాక్కుతోడు చేయటం, మనస్సుతోడు చేయటం, శరీరంతో చేయటం. శరీరంతో చేసే తపస్సు ఏమిటండి? బ్రహ్మచర్యం అవలంబించడం శరీరంతో చేసే తపస్సు. ఏమండి ఈ శరీరాన్ని పరుల యొక్క ఉపకారం కోసం, పరుల యొక్క సేవ కోసం ఖర్చు పెట్టడం శరీరంతో చేసే తపస్సు. అయితే వాళ్ళు సంతోషించడం లేదండి, నువ్వు బాగా సేవ చేస్తున్నావు అంట, వాళ్ళు కూడా నీకెందుకని ఈశ్వరుడు చేయమంటున్నాడు, ఈశ్వరుడు చేయమంటున్నాడు కాబట్టి చెయ్యండి. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు లేదా సంతోషిస్తున్నారు లేదా నా కిరీటం పెడతారు లేదా కూడా నీకు అనవసరం. ఈశ్వరుడు చేయమన్నాడు అంచేది నేను చేస్తున్నాను అనే భావంతో మీరు చేయండి. ఇప్పుడు పని అంటే ఎవరికి ఇష్టం ఉండాలి అండి, ప్రతి ఒక్కరికి ఏజర్ కావాలి, ప్లెజర్ కావాలి, కాదు లేజరు ప్లెజరు లేజినెస్. ఇప్పుడు మరి జాతి ఆరాధించింది నువ్వే కాదు మహాత్మా, ఎవడ శరీరాన్ని అయితే తన తోటి మానవుల కోసం ఖర్చు పెడుతున్నాడు వాడు మహాత్ముడి లోపం, మిగతా వాళ్ళంతా దురాత్మ అన్నాడు. ఇన్మై కాల మహాత్మా హూజ్ హాట్ బ్యూట్ ఫర్ ది పవర్, ఎవడైతే తోటి మానవుల కోసం తన శరీరాన్ని ఖర్చు పెడుతున్నాడో వాడే మహాత్ముడు, మిగతా వాళ్ళందరూ దురాత్మలు. మీకు ఆరోగ్యం ఉంటే శరీరాన్ని ఎప్పుడు దాచుకో. అది ఈ మనుషులు సంతోషిస్తారా, ఈ లోకం సంతోషిస్తారని మీరు ఎందుకు చూస్తారు? ఈ లోకాన్ని సృష్టించినటువంటి పరబ్రహ్మ సంతోషిస్తండి, ఈ లోకం కూడా వీకించండి. ఈ లోకం అంటే దీర్ఘమైన స్వప్నం అని షేక్స్పియర్ చెప్పారు. అది స్వప్నం నాకు ఎందుకు తెలియదు, లేదు మీకు ఎందుకు తెలిసిన లోపాధ్యానం ఉంటేనే. మనం మందబుద్ధులు, అల్పబుద్ధులు, కొరత బుద్ధులు. మనం మందబుద్ధులం కాబట్టి కనిపించేదే నిజం అనుకుంటాం, కానీ ఏది కనిపించదు లేదనుకుంటాం. మన బుద్ధి అటువంటిది. కొంతమంది నలుగురులో ఉండగా సేవ చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు చేయరు, అంటే వాళ్ళు మెప్పు రాదేమో. కానీ మీకు ఈ జనం బలం ఎందుకంటున్నాను, ఈ లోకాన్ని సృష్టించినటువంటి పరబ్రహ్మ సంతోషిస్తాను, ఈ లోకం కూడా మీకు ఎందుకండి. తర్వాత మనస్తుడి చేసి లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరీ సైడ్ రుగ్వేదం అని చెప్పి, లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరీ సైడ్. ఎటు చూసినా, ఏ మూలం చూసినా, ఏ దిక్కు నుంచి చూసినా మన మనస్సులకు పవిత్రమైన భావాలు వస్తాయి. మనస్తుడి చేసి తపస్సు ఏమిటంటే, ఇగో నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలుంటే ఈ చెడ్డను భగవంతుడు చెబుతున్నాడు. భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి నాకున్న కోరికలు విడిచిపెట్టేస్తాను. భగవంతుడు ఏదైతే నన్ను అభివృద్ధి చేసుకోమంటున్నాడో అదే అభివృద్ధి చేసుకుంటాను అనే కోరిక ఏదైతే మీలో పుట్టిందో అది మనస్తుడు చేసి తప్పు. శాస్త్రాన్ని వినమన్నాడు, మీరు వినండి, అది మనస్తుడు చేసి తప్పు. మీరు మననం చేయండి, భగవంతుడి రూపాన్ని, కృష్ణును రామును శివును రూపాన్ని తీసుకోండి, అది మననం చేయండి. మననం చేసి అది కూడా మనస్తుడు చేసే తపస్సు. ఒక నామాన్ని తీసుకోండి, ఆ నామాన్ని మీరు మననం చేయండి, జపించండి, అది మనస్తుడు చేసే తపస్సు. తపస్సు అంటే తప్పించండి. తపస్సు అంటే ఏమిటండి? తప్పించండి. రేపు వాక్కుతోడు చేసే తపస్సు ఏమిటి? వివేకానందనండి, భారతదేశంలో చివరికి మోక్షం రాకుండా కుక్క కనుక మిగిలిపోతే ఆ కుక్క కోసం మళ్ళీ నేను జన్మిస్తాను. ఏ మనుషులు వాళ్ళు ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అంటే, ఏ మనారం ఒక అంశంలో పెట్టి ప్లేట్లో పెట్టి మధ్యని పెడితే ఆర్థిక వేస్తాడు, ఈ తినేస్తాడు, దెబ్బలు తినాడు. మీరు దోళ్ళు దోళ్ళు అలవలో గడ్డేయండి, పచ్చగడ్డేయండి, ఒక దోడు పొడి చేసుకుని దెబ్బలు తినేస్తాడు. ఆ దానికి ఆ దోడకుండా ముందు ఈ దోడ తినేస్తాము, ఈ దోడ ఆ దోడ తినేస్తాం. అంటే మనుషులు కూడా పశువులు అని ఎలా అంటున్నాను, ఏం అనుకోదు. పశువులు అని ఎందుకు అంటున్నామండి? ఈశ్వరుడికి పశుపతి అని పేరు. ఈ జీవులందరూ పశువు. అంటే ఆయన జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఈ పశుత్వం పోతుంది. అజ్ఞానంలో ఉన్నంత కాలం పశువులు. అంటే దేహాన్ని నేననుకున్నాడు పశువు, దేహాన్నే నేననుకుని బుద్ధి ఎంతకాలం ఎగుతానో ఆ జీవుడు పశువు. అంటే ఏమిటి స్వామి వివేకానంద ఏం చెప్పండి? నాకు మోక్షం ఉంటాయా, నాకు మోక్షం వద్ద ఏమద్దు. చివరికి అందరూ మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుక్క మోక్షానికి వెళ్లకుండా ఆగిపోయింది అనుకోండి, ఆ కుక్కను మోక్షం అవడం కోసం ఈశ్వరుడు పుట్టిస్తే మళ్ళీ పుడతానన్నాడు. అది మానవ జాతి మీద ఉన్న ప్రేమ. భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా చూడలేదు. అంటే తపస్సు శరీరంతో చేసే తపస్సు, మనస్సుతో చేసే తపస్సు, వాక్కుతో చేసే తపస్సు. కానీ మనుషులు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, చాలా సదాసారం గృహస్థాశ్రంలో ఉన్న వాళ్ళు మాటలు చెబుతారు కానీ చేతలతో చేయలేరు. మాటలు చెబుతారు, ఆచరించలేకపోతున్నాడు. ఎక్కడ జబ్బు ఉందండి అంటే మందు మింగుతున్నాం, రోగం తగ్గట్లేదు. అంటే ఆ రోగాన్ని తగిన మందు మనం వేసుకోవట్లేదు అనమాట. లేకపోతే ఎందుకు తగ్గదు రోగం? కారణం ఏంటి? రోగం ఎక్కడుంది, జబ్బు ఎక్కడుందంటే, మనం ఏ మాట అయితే నోటితో చెబుతున్నా ఆ మాట మీద మన హృదయం విశ్వాసం లేదు. తపస్సు ఆర్జవం. ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్జవం అని, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే రుజువు. లౌకికులు ఏమనుకుంటారో చెప్పమంటారండి. మీరు మనసు జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు ఏమి సంపాదన లేదు, పాడు లేదు, వీళ్ళు ఇటువంటి దేవుడి గురించి చెప్పుకుని టైం ఖర్చు పెట్టేస్తున్నారో వీళ్ళు అనుకుంటారు లౌకికులు. మన ఎదురుగొని అనుకుని చాలా అనుకుంటారు. కానీ భక్తుడు ఏం చేస్తున్నాడు, తనకు ఏది శ్రేయస్సు చూసుకుంటున్నాడు వీడు, ఆడంత పాడైపోవడం. భక్తుడు తనకు ఏది శ్రేయస్సు అది చూస్తున్నాడు. చివరికి ఎవడ పాడే, ఏ భక్తుడైతే పాడైపోతాడని వాడు అనుకుంటున్నాడు, ఆడే పాడైపోతాడు చివరికి. ఏం చేత వాడి శ్రేయస్సు వాడు చూసుకోవట్లేదని, వాడి శ్రేయస్సు వాడు వదిలేసి మనం పాడైపోతున్నామని వాడు అనుకుంటాడు. భగవంతుడు వాడు చెప్పాడు, నా భక్తుడు నశించడం. ఆయన హామీ ఇస్తున్నాడు మనకి, ఎందుకని కంగారెందుకు, నా భక్తుడు ఎవడో నశించడం చూస్తున్నాడు. అంటే ఈ లోపల మనం తొందరపడటానికి మనం తొందరపడాల్సిన పని లేదు. అహింస. అహింస అంటే ఏమండి? అహింస అంటే ఏంటి? హింస చేయకూడదు. హింస చేయకూడదు అంటే ఎవరికి మనం అపకారం చేయకూడదు, అంతే కదండి. భారతంలో ధర్మం అది చెప్పాడు, ఎదటివాడికి ఎవరికి నువ్వు అపకారం చేయకుండా జీవించడం అహింస. అయితే ఎదటివాడికి మనం అపకారం చేయం అది రైతే. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి కూడా తన హింసించుకుంటున్నాడు. తనతో మిమ్మల్ని మీకు హింసించకపోతే మీకు దుఃఖం ఎందుకు వస్తాను? మీ మనస్సుని, మీ జీవుని మీరు బాగా హింస పెట్టేసుకుంటున్నారు. కారణం ఏంటి హింస పెట్టుకోవటం? మీలో ఉన్న నిజం మీకు తెలియక మీరు జీవుని హింస పెడతారు. మీలో ఉన్న నిజం కనుక మీకు తెలిస్తే ఈ జీవుడు బాధపడదు, దుఃఖపడదు. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడం అంటే అది. మీలోన జీవుడు యొక్క స్వరూపమైనటువంటి పరబ్రహ్మతను తెలిస్తే మీ జీవుడు దుఃఖం రాదు. మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడం అంటే ఏంటంటే, మీ భావాలతోటి, మీ ఊహలతోటి, మీ తలంపులతోటి, మీ ఆదర్శాలతోటి, మీ ఆశయాలతోటి, మీ ఆకాంక్షలతోటి, మీ అభిరుచులతో ఎన్ని మూట కట్టుకుని, ఎన్ని పోగు చేసుకుని, దుఃఖాన్ని ఊహించుకుని మనసు, మీ మనసును బాధ పెట్టేసుకుంటారు. ఏ ప్రాణికి ఆ ప్రాణం, ఆ ప్రాణం హింస పెట్టేసుకుంటారు. కొంతమంది బెంగ పెట్టుకుని బెంగ పెట్టుకుని చిక్కుపోతూ ఉంటారు. లోపల ఎక్కువ ఏదైనా ఏ విషయం గురించి లోపల ఎక్కువ బెంగ ఉంటేయండి, అక్కడికి నిద్ర ఎక్కువ వస్తా ఉంటుంది, అలా పడుకుంటాను అంటే ఆ నిద్ర అవటం వల్ల బెంగ మర్చిపోవచ్చు అనుకుంటా ఉంటాడు. అది కూడా జీవుని హింస పెట్టుకోవటం అండి పాప. ఆ జీవుడు లక్షణం అస్తమాన్ని దెంగ పెట్టుకుని 4 రూపాయలు కూడా సంపాదన దృష్టి కూడా ఉండదని వాళ్ళకి దెంగ వచ్చేస్తుంది. ఈ లోకంలో 4 రూపాయలు సంపాదించుకోలేరని కొన్ని లోకంలో చచ్చిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏ మోక్షాన్నో వైకుంఠాన్నో కైలాసాన్నో పొందుతారంటే ఇంక సాధన ఏం చేస్తాను బెండతోటి వీడు. బెండ పెట్టుకుని అలా మనస్సుతో కృషించిపోయి వాళ్ళు ఈశ్వరుగా స్మరించరండి. వాళ్ళు ఈ లోకంలోనూ సుఖపడరు. కొన్ని బెండ పెట్టుకోవడం వల్ల పరలోకంలో వాళ్ళకి ఏమైనా సుఖం ఉంటుందంటే పరలోకంలో సుఖం ఉంటుంది. ఎంత పిచ్చబడినారంటే మనసులో నేను ఒకసారి తణుకు వంతిని దగ్గర చూశానండి. ఆ వంతిని దగ్గర వచ్చాక వంతిని దగ్గర దగ్గర పరిగెత్తేస్తాడు ఆ మనసులో. మంత్రి గారు మీరేంటి తనగా పరిగెడుతున్నారంటే ఆయన వంతిని పడిపోతున్నాను అనుకున్నాడు. దాని మీద కార్లు వెళ్తున్నాయండి, ఆ తణుకు వంతిని మీద కార్లు వెళ్తున్నాయండి. ఆ వంతిని దగ్గర వచ్చాడు దగ్గర పరిగెట్టి ఉదరగట్టుకు వచ్చేసాడు అనమాట. అంటే ఏంటి మనసులో వంతిని పడిపోతున్నాను అనుకున్నాడు. ఈ ధనం ఏం దాచున్న వాళ్ళు మీరు ఎక్కువ ధనం ఏం దాచున్న వాళ్ళని చూస్తేండి ఆ కొత్త కాగితాన్ని చూస్తే ఊరుతా ఉంటారు. కొంతమంది జిన్ అంటే ఇష్టం అనుకోండి, ఆ జిన్న తపాలా చూసేది ఓడతా ఉంటాడు. పదవి వస్తుందంటే వీడి దగ్గర డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తాడని ఒక ఇంకేది ఆ పదవి మీద ఉండి ప్రీతి కొలిదండి. మొత్తం ఇవన్నీ కూడా అజ్ఞానం ఎక్కడ చేస్తాడు. ఇందులో ఇంకొక రహస్యం, మీరు ఫలితాన్ని ఆశించకుండా కనుక పని చేస్తుంటే అండి ఆ ఫలితం రాకపోయినా పని చేసామన్న సంతృప్తి అనే జీవితంలో మీరు జీవితాన్ని శోధించాలి, పరిశోధించాలి. జీవితం అంటే ఏంటి, శరీరంలో ఉన్నాం చెప్పి జీవితం అనుకోకండి. జీవుడు ఎవడో మారడు, శరీరం మారదు. కొన్ని 2 కార్లు మారాయి, చిన్నూరు దగ్గర పాలకులు వరకు ఒక కారు ఉంది, పాలకుల నుంచి అట్టకట్ల వరకు ఒక కారు, 2 కార్లు మారాం. నా శరీరం మారలేదు, కార్లు 2 కార్లు మారదు. అదేవిధంగా జీవుడు కూడా శరీరాలను మారుస్తాడు కానీ ఆ జీవుడు మారదు. మీరు మెడ్రాసులో పుడితే మెడ్రాసులో ఉన్నాననుకుంటారు, మీకు శరీరం అక్కడ ఉంది కాబట్టి. శరీరాన్ని నేను అనుకుంటున్నారు కదా, మీరు స్త్రీ శరీరంలో పుడితే మీరు స్త్రీని అనుకుంటారు, పురుషుడు శరీరంలో పుడితే పురుషుడు అనుకుంటారు. శరీరానికి స్త్రీ అని పురుషుడు అని భేదం ఉంది, కానీ జీవుడికి స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు. అయితే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నువ్వు నా అంశరా, నువ్వు నాలో వచ్చి కలవమని చెబుతాను మేము ప్రపంచంలో కలుస్తా ఉన్నాం. అహింస సత్యం, సత్యం అంటే ట్రూత్. ఈ లోకంలో సత్యంతో సమానమైంది ఏం లేదు, ఈ లోకంలో సత్యంతో సమానమైంది లేదు. ఇంకా దాన్ని మించింది ఎలా ఉంటుంది అసలు, దేర్ ఇస్ నో రిలీజియన్ హైయర్ దాన్ ట్రూత్. సత్యానికంటే గొప్ప మతం లేదు, హిందూ మతం కానీ క్రైస్తవ మతం కానీ మహమ్మద్ ఏ మతం కూడా సత్యానికంటే గొప్పది ఏది కాదు. ఇప్పుడు కొంతమంది చెబుతారు పూర్వం ఎవరికి తెలియదు నేనే కనిపెట్టాను కానీ దొంగ మాట, పూర్వం ఎవరికీ తెలియదు నేనే వచ్చి చెప్పేస్తున్నాను మీకు అని ఈ మాట, ఎవరి మాట ఈ మాటలు నమ్మకం ఏమి దొంగ మాటలు, మిమ్మల్ని మోసం చేసే మాటలు. ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, మీ తెలివిని కానీ మీ ప్రతిభని కానీ విడిచిపెట్టదు. మీ తెలివిని విడిచిపెట్టేశారా, మీ ప్రతిభని విడిచిపెట్టేశారా, అప్పుడు ఏది మంచి ఏది చెడ్డ మీకు తెలియదు. మీ కనుక తెలివి ఉంటే ఏది మంచిదో తెలుస్తా ఉంటుంది, ఏది చెడ్డదో తెలుస్తా ఉంటుంది, ఏది నిజమో తెలుస్తుంది, ఏది నిజం కాదో తెలుస్తుంది, ఏది సత్యమో తెలుస్తుంది, ఏది అసత్యమో తెలుస్తుంది. అంచేది మీ తెలివి మటుకు ఎప్పుడూ విడిచిపెట్టదు. తెలివి విడిచిపెట్టద్దు, జ్ఞానాన్ని విడిచిపెట్టద్దు, ప్రతిభను విడిచిపెట్టద్దు, బుద్ధిని విడిచిపెట్టదు. నేను చెప్పనివ్వండి, ఎవరు చెప్పనివ్వండి, మీ తెలివిని ఎన్నడూ మీరు విడిచిపెట్టద్దు. ఎందుకంటే మీ తెలివిని విడిచిపెట్టేస్తే మనం పశువులతో సమానం, బుద్ధులైన వాళ్ళు అయిపోతాం. ఇంగ్లీష్ లో బుద్ధిని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఇంటెలిజెన్స్ అంటారు. ఆ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. అది ఇక్కడ ఏం చూస్తున్నాడు స్వామి, శరీరం కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అంటే ఇది ఆత్మ గొప్పది అంటే ఆత్మను తెలుసుకున్నవాడు జ్ఞానం అవుతున్నాడు కాబట్టి. ఇంకే శరీరానికంటే లోతుగా ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల కంటే లోతుగా మనస్సు ఉంది, మనస్సు కంటే లోతుగా బుద్ధి ఉంది. అంటే బుద్ధి మంచిదే, బుద్ధి నిదానంగా ఉండడం మంచిదే, బుద్ధిని విడిచిపెట్టకూడదు, జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. అంటే అక్కడ మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటి, బుద్ధిని పవిత్రం చేసుకోవాలి, బుద్ధిలో వంకర ఉండకూడదు, బుద్ధి నిదానంగా ఉంచుకోవాలి. బుద్ధి కంటే ఆత్మ గొప్పది, ఆత్మ గొప్పది అంటే ఆత్మను తెలుసుకున్నవాడు జ్ఞానం అవుతున్నాడు కాబట్టి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చాలా మంది ధనవంతుల్లో మంచి వాళ్ళు తక్కువ ఉంటారు, చెడ్డవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ పేకాటలు ఆడేవాళ్ళు, మామూలు ఈ సారాలు తాగేవాళ్ళు, ఎక్కువ ఈ సినిమాలు చూసేవాళ్ళు, ఈ బాబుత ఆ బాబుత ఎక్కువ, ఈ సిగరెట్లు కాదు ఏ బాబుత అని జనరల్ గా ఎక్కువ ధనం వల్ల వచ్చే రోగాలు. వీడి ధనం ఏం చేస్తాం, వీడిని పోడు చేస్తాం. అంటే వీడి ధనం వీడికి ఏది పోజేసి పెడతానే పాపం పోజేసి పెడతాం. ధనం చెడ్డదండి అన్నాను, ధనం చెడ్డదని నేను ఎంతకంటాను, నువ్వు ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, నీ శరీరం ఉంది రైట్, నీ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, నీకు మనస్సు ఉంది నీ మనస్సును ఎలా ఉపయోగిస్తున్నావు. వంకాయలు బీరకాయలు కోసుకోమని కత్తిపెట్టు కానీ కత్తిపెట్టి పీకులు కోసుకున్నాను, అది పీకులు కోయమా. ధనం అవసరం, ధనం ఎంతవరకు అవసరం, నీ దేహాన్ని నిలబెట్టుకోవడం కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు వద్దు ధనం ఉంటుంది. ధనాన్ని నేను విమర్శించను. అర్జునుడిని అర్జును అనుకుండా ఒక చోట ధనంజయ 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 అన్నాడు అనుకోసారి అర్జును. ధనంజయ అంటే ధనాన్ని జయించాడు, ధనాన్ని జయించడం అంటే ఏంటి, డబ్బు సంపాదించాడు కాదు, ధనం మీద నీకున్న ప్రీతిని పోగొట్టుకున్న అర్జున. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కాంతాసుఖం పట్ల, ఈ కాంచినాసుఖం పట్ల ఆసక్తి పోదు, రమణ గారు అన్నారు అన్నమాట. అంటే ధనం అవసరం, దాన్ని ఉపయోగించుకోవడం తెలుసున్నారు, దాన్ని ఉపయోగించుకోవడం మీకు తెలియకపోతే మీ నాశనం అన్నది కోరుతాం. నికృష్టమైన జన్మలు వస్తాయి, ఈ జన్మతో రాగుతుందా, ఈ శరీరంతో రాగుతుందా, నీచమైన నీచమైన యోనుల్లోకి, శుభ్రమైన యోనుల్లోకి, అసహ్యమైన యోనుల్లోకి నేను విసిరి వేస్తున్నాను జీవులు అన్నాడు వాసు.
జీవుడు స్వతంత్రుడు కాదు, జీవుడు అస్వతంత్రుడు. ఎయిమ్లెస్ గా జీవించవలసింటాం. ఎయిమ్లెస్ లైఫ్ ఇస్ ఆల్వేజ్ మిజరబుల్ లైఫ్. అండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ విల్ డిపెండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, లక్ష్యం లేని జీవితం పనికిరాదు. ఎవరికైతే జీవితంలో లక్ష్యం లేదో వాడు తప్పనిసరిగా తప్పు చేస్తాడు. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, వెనక ఎవడో పుస్తకం రాసి ఒక పని తిరిగి చూపించాడు అని అలా చూస్తున్నాడు. కానీ అందులో ఎక్కడైనా తప్పులు ఉన్నాయంటే అని అంటున్నాడు రాసినాడు పుస్తకం. తప్పులు కదా, ఉప్పులు ఎక్కడైనా కనిపిస్తాయని చూస్తున్నాడు. అని అన్ని తప్పులే. రెండో ప్రపంచ యుద్ధం ఇట్లా వాళ్ళు వచ్చింది. అబద్ధం చెప్పేటప్పుడు మీరు జడవకండి. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే లోకం గుడ్డిది కాబట్టి నమ్ముతున్నాడు. అంటే ధైర్యంగా నువ్వు అబద్ధం ఒకసారి కాదు 10 సార్లు చెప్పి లోకం గుడ్డిది కాబట్టి నమ్ముతున్నాడు. ఎట్లా చెప్పిన సిద్ధాంతం ఇది? కృష్ణుడు చెప్పింది కాదు, ఎట్లా సిద్ధాంతం? ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే అది నిజమైపోతున్నాడు. అంటే మనకేంటి, మనకి మన స్నేహం చేసి అని చెప్పి లోకంతో స్నేహం చేస్తున్నాం కాబట్టి ఆ లోకానికి సంబంధించినటువంటి అది అబద్ధం అయినప్పటికీ నిజంగానే మనకు కనిపిస్తుంది. ఇంకో చిన్న రహస్యం ఉండాలి. మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం ఎంతకాలం అయితే మనకు నిజంగా కనిపిస్తుందో అంతకాలం మన మనస్సు ఎంత ప్రయత్నం చేసినా లోపల కలిసి బయటకు వచ్చేస్తాం. ఒకసారి రమణస్వామి గారిని ఎవరు అడిగారట, నా మనస్సు కుదురుగా లేదు, నిలబట్టం లేదు. భగవాన్ అన్నారటండి, మీ మనస్సు ఏమో నిలబట్టం లేదు, అత్మానం కదులుతుంది, మా మనస్సు ఏమో కదలమంటే కదలటలే అన్నారు. అంటే దానికి అర్థం ఏంటండి, ఈ ప్రపంచం మీకు నిజంగా కనిపిస్తుంది కాదు, మీరు ఎంత సాధన చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళపోతా ఉంటుంది మనం. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు స్వామి, అహింస సత్యం అక్రోధ, క్రోధం లేకుండా ఉండదు. క్రోధం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మనందరం క్రోధం లేకుండా ఉన్నాం కదండి. అయితే మనం అందరం పెద్ద మనుషులేనండి. ఈ క్రోధం ఇప్పుడు రాదండి. మనకి ఎవడైనా కొంచెం అపకారం చేస్తే అప్పుడు వస్తుంది. మనకి ఎవడైనా కొంచెం అపకారం చేశాడనుకోండి అప్పుడు కోపం వచ్చేస్తుంది. మనం ఎవడైనా విమర్శించాడనుకోండి అప్పుడు కోపం వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఎవడన్నా విమర్శించినా నీకు, ఎవడైనా నీకు అపకారం చేసినా, ఎవడైనా నిన్ను నష్టపెట్టినా, అప్పుడు నీ మనసులో వికారం పుట్టకుండా ఉంటే అది అక్రోధం. అంటే క్రోధం లేకుండా ఉండటం అంటే అదే అండి. ఎదుటివాడు మనం హింసించినప్పటికీ మన మనసులో వికారం పుట్టకుండా ఉంటే అది క్రోధం.
కౌశల్య రాముడి కన్నా తల్లి, రాముడు కౌశల్య కడుపును పుట్టాడు. ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అందరూ అలా అనుకుంటారు కదా. కానీ నేనేమంటున్నానంటే అది అదృష్టవంతురాల. నాకు అలా అనిపిస్తుంది పైకి, నా మాత్రం నమ్మను. కళ్ళ తుడి చూసేది ప్రతిదీ నిజం అనుకోకండి. మీరు లోపల అంతర్దృష్టి నేర్చుకోండి. బహిర్ముఖ దృష్టి ఎంతకాలం చూసినా పశు దృష్టి ఎందుకు? మన దృష్టిని అంతర్ముఖం పెట్టి చూసుకోవాలి. కౌశల్య రాముడిని కన్నది కాబట్టి అదృష్టం కావాలి. కానీ నాకు కౌశల్య బట్టి బాధలే జ్ఞాపకం. మీరు అందరూ ఏమనుకుంటున్నారు ఇక్కడ కూర్చున్నాను, అందరూ మాకు ఎన్ని బాధలు పెట్టాడో భగవంతుడు. కానీ భగవంతుడిని కన్నా తల్లి మాట ఏమిటి? కౌశల్యదేవికి చిన్నప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయారు. అందులో తండ్రి పోతే అంత పర్వాలేదు, కానీ తల్లి పోతే ఆ బాధ భరించడం చాలా కష్టం. పోయిన అయిపోయిందంటే తల్లిదండ్రులు పోయారు. ఏదో ప్రతివాడు పుట్టినవాడు ప్రతివాడు మరణిస్తున్నాడు కదా, తల్లిదండ్రులు పోయారు. ఈ దశరథుడు ఏం చేసి చూడండి, కౌశల్యని అంత ప్రేమగా చూసేవాడు కదా, కైకిని బాగా ప్రేమగా చూసుకోడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాగా లేదని కొన్ని భర్త వల్ల ఏమో సుఖం పొందిందంటే ఎంతసేపు దశరథుడి కైక అంటే ఇష్టం కానీ కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటుందని. రాముడి జ్ఞాని కానీ దశరథుడి జ్ఞాని కాదు. చక్రవర్తి అవుతాను, చక్రవర్తి అని లోపల అజ్ఞానం ఉంది కదండి. అంటే ఈ దశరథుడు ఏం చేసి చూడండి, కౌశల్యం కొంచెం తక్కువగా చూసేవాడు, కైకిని ఎక్కువగా చూసాడు. అంటే భర్త ప్రేమ కూడా వాడు పెద్ద పొందలేదనమాట. ఎవరండి కౌశల్యం? తల్లిదండ్రుల ప్రేమ లేదని. ఇప్పుడు భర్త ప్రేమ ఉందంటే భర్త ప్రేమ లేదు. ఇప్పుడు కొడుకు ఏదో పుట్టాడు, బుద్ధిమంతుడు పుట్టాడు, మంచివాడు పుట్టాడు, ఇప్పుడు ఆయన చూసుకుని ఏదో 4 రోజులు కాలక్షేపం చేద్దామంటే ఆయన అడిగి పంపించాడు. ఇంకేం సుఖపడని చెప్పండి కౌశల్యం. నిజం రాముడి తల్లి మాట నిజం. కానీ మీరు లోపలికి ఎందుకు చూడరు? అంతర్ముఖ దృష్టి రావాలి. అది శాస్త్రాన్ని బాగా పరిశోధిస్తే, పెద్దలకు సేవ చేస్తే జ్ఞానం కలుగుతుంది. అసలు నువ్వు పుట్టిన ఊళ్ళో కనుక సత్పురుషులు లేకపోతే ఊరిని ఖాళీ చేసి బయటికి పొమ్మన్నాడు ఆ శంకరాచార్య. ఆ మందలో కలిసిపోవడం కంటే ఊరిని ఖాళీ చేసేమన్నా. ఇప్పుడు పడితే ఆ జన్మకే బాధలు పడతాడు, ఈ జన్మంతో కలిస్తే కోట్లాది జన్మంలో వీడు నరకంలో పడవలసింది. అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి రపైషు త్యాగ. త్యాగ అంటే సన్యాసం అని కూడా చెప్పవచ్చు. అంటే సన్యాసులు త్యాగని ఎందుకంటారండి? వాళ్ళు భోగాలు వదిలేశారు కదా. అంటే ఇప్పుడు సన్యాసులు వదలలేదనుకోండి, మరి సెంట్లు కూడా రాస్తున్నారు ఇప్పుడు సన్యాసులు. ఇటువంటి వాళ్ళని కృష్ణుడు ఏమనంటే డంబాచార్యులు కపటాచార్యులు అంటారు. అక్కడ త్యాగం అంటే ఏమిటంటే అంటే భోగాలు విడిచిపెట్టడమే త్యాగం. భోగ జీవితాన్ని విడిచిపెట్టడమే త్యాగం. భోగి తప్పనిసరిగా రోజు అవుతాడండి. ఎప్పుడు మీకు డబ్బు ఉంది కదండి భోగాలు అనిపించడం ప్రారంభించండి, ఎప్పుడుకైనా మీకు రోజు అవుతారు. మీరు భోగం ఎక్కడ తీసుకొస్తున్నారు? రోగాన్ని తీసుకొస్తుంది. గౌతమ బుద్ధుడు అన్నాడండి, 3 పూటలో తినేవాడు రోగట్టండి, 2 పూటలో తినేవాడు భోగట్టండి, 1 పూట తినేవాడు యోగట్టండి. అంటే త్యాగం అంటే ఏమిటండి? మీలో ఏదైతే మీకు ఇష్టాలు ఉండకానికి సంబంధించినటువంటి ఇష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టాలు విడిచిపెట్టుకోవడం త్యాగం. అంటే మీకు ఏదైతే ప్రియమో, మీకు ఏదైతే భోగమో దాన్ని విడిచిపెట్టడం త్యాగం. అంటే ఇప్పుడు కాశీ వాళ్ళు గైలు వాళ్ళు మీకు ఇష్టమైన వస్తువు విడిచిపెట్టమంటారు.
వీళ్ళు ఏం చేస్తారు, ఇష్టమైన వస్తువు కాకరకాయ విడిచిపెడతారండి. అది ఇష్టమైన వస్తువు విడిచిపెడతారన్నాడు కాశీలో. వీళ్ళు ఏం చేస్తారు, ఇష్టం లేని వస్తువు విడిచిపెట్టేస్తారు. అది ఎలాగైతేనే కదా మనం. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీ మనసులో మీ మనసుకి శాంతిగా ఉంటాడో వాడే నిజమైనటువంటి జీవుడు. మీ మనసు ఎంత గొడవగా ఉండనివ్వండి, ఎవడైనా ఒక ఒకటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మీరు శాంతి వస్తే ఆ మనిషిలో ఏదో విశేషం ఉన్నట్టే, ఏదో ఒక విభూతున్నట్టే. ఇప్పుడు నాలో శాంతి ఉంటే మీకందరికి నేను పంచిపెట్టగలను, నాలో శాంతి లేనప్పుడు మీకేం పంచిపెట్టగలను. ఈ శాంతి అనేది హృదయానికి సంబంధించింది. ఎప్పుడు కూడా మనస్సులో భక్తి ఉండాలి, హృదయంలో జ్ఞానం ఉండాలి. శరీరంతో పనిచేయాలి, మనస్సులో భక్తి ఉండాలి, హృదయంలో జ్ఞానం ఉండాలి. ఈ రకంగా ఉంటే వాడు సమగ్రంగా బ్యాలెన్స్ గా నడుస్తాడని, ఏం తేడా లేకుండా అలా పట్టాల మీద రైలు వెళ్ళినట్టు వాడు ప్రాణం పోయే వరకు బ్యాలెన్స్ గా ఉంటుంది. విషయాన్ని స్మరిస్తున్నంత కాదు మీకు శాంతి రాదు, భగవంతుని స్మరిస్తే శాంతి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, విషయాన్ని స్మరిస్తున్నాం, భోగాలను స్మరిస్తున్నాం, లోకాన్ని స్మరిస్తున్నాం, శాంతి రావాలని కోరుకుంటున్నాం, శాంతి రాదు అశాంతి వస్తుంది. లోకంలో ఉన్నది అశాంతి శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉంది, ఈశ్వరుడి దగ్గర. ఇప్పుడు రమణస్వామి ఉన్నారు అనుకోండి, రమణస్వామి దగ్గరికి వెళ్ళి అలా ప్రశాంతంగా కూర్చుంటే అలా ఆయన అడుగుదామని ప్రశ్న కూడా మర్చిపోయినా. నేను పెద్ద పూలు వచ్చింది అనుకోండి, పెద్ద పూలు వచ్చినా సరే దాని కోపం కూడా పోయింది అనుకో. ఒక ఊర్లో పెద్ద పూలు వస్తూ షావుకారు గారు అన్నారు, నేను కింద అడుగుంటాను, మీరు అందరూ పైన అడుగుకుంటున్నారు. అంటే ఈ షావుకారు గారు ఉద్దేశం పై అనుకున్న తినేస్తున్నాయి, వీళ్ళు పర్వాలేదు. తెలివైన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రమణస్వామి దగ్గరికి పూలు వచ్చింది అనుకోండి, ఆయన రైన్ దయచేయండి కూర్చోండి. వాడు తమ్ముడు అధికారం చేసి ఉండి ఆశ్రమే పెత్తనం చేసి ఉండి రమణస్వామి తమ్ముడు. ఒకసారి పులిని చూసి ఆ పులి ఏమనలేదని పాపం చూసి కంగారు పడి పరిగెట్టుకు వస్తున్నాడు. స్వామి చూశారు పులి దగ్గరికి ఉన్నారు. రమణస్వామి అడుగుతుంది, ఏడు ఆశ్రమానికి అధికారి ఆడు మంత్రి చేస్తున్నాడు, మరి ఆ మంత్రి అని నీకు తెలియదు అన్నారు. అంటే ఏమిటంటే జ్ఞానికి ఏమి లేదు, జ్ఞాని అంతటా ఉన్నది ఒకటి ఆత్మ. తనలో ఉన్న వస్తువునే పుల్లోనూ చూస్తాడు, పాములను చూస్తాడు, గోవులో చూస్తాడు, గేదెలో చూస్తాడు. ఏమంటే అన్నింటిలోనూ తనలోని వస్తువునే చూస్తాడు. తనకంటే భిన్నంగా జ్ఞానికి ఏ వస్తువు కనపడదు. దిస్ ఏజ్ ఇస్ బాడీ లెస్, మైండ్ లెస్ అండ్ వరల్డ్ లెస్. జ్ఞానికి దేహం లేదు, మనస్సు లేదు, ప్రపంచం లేదు. తనకంటే వేడిగా వస్తువు కనిపిస్తే వాడికి భయం పుడుతుంది. తనకంటే వేడిగా వస్తువు కనిపించినప్పుడు తనకు భయం ఉంటుందండి. నన్ను నేను చూసుకుని ఎప్పుడైనా భయపడతానండి. జ్ఞాని ఉన్నది ఒకటే వస్తువు చూస్తుండే వాడికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, భయం ఎక్కడి నుంచి వస్తుంది. ఫియర్ వాట్ ఫియర్ హోమ్ టు ఫియర్. తనకంటే వేడిగా వస్తువు కనిపిస్తే వాడికి భయం పుడుతుంది. తనకంటే వేడిగా వస్తువు కనిపించినప్పుడు తనకు భయం ఉంటుందండి. ఎవరు పుట్టారు అందరు, నేను పుట్టాను, నేను పుట్టాను, వీడు పుట్టాడు అంటే వీడి శరీరం పుట్టాడు. ఇప్పుడు మీ కడుపును పుట్టిన పిల్లలండి, మీరు ఏమనుకుంటారంటే వాళ్ళ గురించండి, వాళ్ళు మన పిల్లలు మనం పుట్టారనుకుంటున్నారు కదండి. ఆ శరీరాలు మీ పిల్లలు కానీ లోపల జీవులు మీ వాళ్ళు కాదండి. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి మీ ఇంట్లో పడ్డారండి. ఆ జీవుని మీరు ఇవ్వలేదండి, శరీరాన్ని ఇచ్చారండి. అయితే జీవుడు ఎలా వచ్చాడు, ఆ కర్మను బట్టి ఆడొచ్చాడండి. ఆడి కర్మ, ఆ జీవుడికి కర్మను బట్టి ఆడు శరీరం కావాలి కాబట్టి మీ కడుపులో ఆడి శరీరం తయారు చేసుకున్నాడు. మీ పిల్లలంటే దేహాలు మీరు ఇచ్చారు కానండి, ఆ దేహం లోపల జీవుని మీరు ఇవ్వలేదు. అంచేది ఒకే తల్లి కడుపు నలుగురు పుడితే నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు చూడండి. ఈ కర్మను బట్టి జీవులు వచ్చాయి. ఏమిటండి రహస్యం, అందరిలోనూ ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు, అందరు నేను తిప్పుతున్నాను ఈశ్వరుడు చెబుతున్నాడు, మనస్సు ఏమో శరీరాన్ని తిప్పుతుంది, మనస్సు నేను తిప్పుతున్నాను. అంటే వీడు చేసిన కర్మను బట్టి ఏ కాలంలో ఏ దేశంలో ఏ జన్మలో వీడికి ఏ బుద్ధి పుట్టించాలో ఆ బుద్ధిని లోపల ఉండి వీడి కర్మను బట్టి బుద్ధిని పుట్టిస్తాడని వాడు. ఆ బుద్ధిని పుట్టించేవాడు ఈశ్వరుడే పుట్టిస్తాడు. కానీ ఎలా పుట్టిస్తాడు, కర్మను బట్టి పుట్టిస్తాడు. యోగం అనుభవించవలసినటువంటి యోగం మీకు ఉంటే సరిగ్గా మీకు ఆ టైం వచ్చేటప్పటికి మీకు ఆ బుద్ధిని ఈశ్వరుడు లోపల పుట్టిస్తాడు. అంటే మీ కర్మను బట్టి ఆ బుద్ధి మీకు ఈశ్వరుడు పుట్టిస్తున్నాడు, కానీ మీ మీద ఇష్టంలో ఇష్టం ఈశ్వరుడు సాక్షి మాత్రం. అంటే మీరు మరీ మరీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం అండి, పరమేశ్వరుడు యొక్క పాదాలను ఎప్పుడు విడిచిపెట్టదు, పరమేశ్వరుడు యొక్క పాదాలనే ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. మీరు పూర్వజన్మల్లో సంపాదించే విద్యలు అన్ని ఇప్పుడు మీరు ఎంత కష్టపడి విద్యను సంపాదిస్తే అన్ని విద్యలు కూడా మీకు మళ్ళీ పరజన్మకు వచ్చి జన్మకి జన్మకు వచ్చారు. విద్యలు ఎక్కడ మీరు సంపాదించింది ఏం పోరా. ఇప్పుడు మనకు కావలసింది ఇమోషన్ కాదు, ఎక్స్ప్రెషన్ కాదు. చేదస్థంగా చెబుతున్నాను, మీరు ఏమనుకోద్దు. మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయటం వల్ల మీకు ఫలితం రాకపోవచ్చు, చేసిన ప్రయత్నం మటుకు ఊరికే పోవాలి, అది జ్ఞాపకం. ఇది మీరు మంత్రం చెప్పినట్టు చెప్పింది స్వామి వాసుదేవ స్వామి చెప్పింది, త్యాగశాంతి అపైషణం. శాంతి అపైషణం. అపైషణం అంటే ఏంటండి, కొండాలు వెతకుండా ఉంటాం, ఎదుటి వాళ్ళు ఉన్న తప్పులు వెతకుండా ఉంటాం. కొంతమంది ఏం చెప్పు, ఎదుటి వాళ్ళు ఉన్న తప్పులు వెతుకుతూ ఉంటాం. అంటే రంధ్రాన్ని విషయం, ఎదుటి మనుషులు తప్పులు ఉన్నా కానీ ఆ తప్పులు మనం చెప్పకూడదు. ఒకరు తప్పులు ఉంటే ఆడే నష్టపోతాడు, మీకెందుకండి, మీరెందుకు చెప్పుకోవాలి. అంటే అది ఏమిటండి, దీనికి కారణం ఏమిటండి,
మన మనస్సు బహిర్ముఖం అవటంలో వాడు తప్పులు కనిపిస్తున్నాయి. మన మనస్సు అంతర్ముఖం అయితే మన తప్పులు కనిపిస్తాయి. అంటే నా తప్పులు ఏంటో తెలుసుకుని నేను పోగొట్టుకుంటే నేను బాగుపడతాను, కానీ ఇవి తప్పులు ఉన్నాయని రోజు నేను వెతుకుతా అంటే నాకు కలిసి వచ్చేది ఏంటి? నాకు కలిసి రాదు. కానీ దానివల్ల నా కాలం ఖర్చు అవుతుంది, శ్రమ ఖర్చు అవుతుంది. ఇవి తప్పుల గురించి నా కాలాన్ని నా శ్రమని నడవద్దు, నా డబ్బును ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఏంటి నాకు? ఇప్పుడు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బుద్ధి పోతే మళ్ళీ బుద్ధి రాదు. అంటే అక్కడ రెండో అధ్యాయంలో భగవంతుడు చెబుతాడు, బుద్ధి నాశనం అయిపోతాను, మనిషి పూర్తిగా నాశనం అయిపోయినట్టు. వాళ్ళు విశాఖపట్నం హాస్పిటల్లో గంటే వచ్చినాడు. ఎవడు స్వభావాన్ని ఎవడు విడిచిపెట్టి నేను చెబుతాను, కానీ నా స్వభావాన్ని నేను విడిచిపెట్టను, నీ స్వభావాన్ని మీరు విడిచిపెట్టు. వెనక స్నానం చేస్తాడో ఒక ఋషి సాధన చేస్తున్నాడు, ఏదో తేలి వచ్చి వాడు కుట్టిందట, ప్రవాహంలో కొట్టుకొస్తూ వాడు కుట్టిందట. ఆయన ఏం చేసేటట్టు తేలి మళ్ళీ నీటి వదిలేశాడు, మళ్ళీ వచ్చి కుట్టిందట, మళ్ళీ వదిలేసేటట్టు మళ్ళీ వచ్చి కుట్టిందట. ఈ సాధుగారు మనకేమో అపకారం చేయట్లేదు అంటున్నాడు. ఆయన కుట్టడం ఎందుకంటే అనుకోవడానికి కుట్టేస్తున్నాడు, ఈయన రక్షిస్తున్నాడు ఆయన కుట్టేస్తున్నాడు. మన ఉండి ఏమో కృష్ణ సాధుగారు అదేంటండి, దాని సార్లు కొడతాం, దాన్ని చంపిరద్దు, దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాను సాధుగారు అన్నట్టు. కుట్టడం అనే దాని స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు రక్షించడం అనే స్వభావం ఎందుకు విడిచిపెట్టాలన్నారు. అంచేతా మీరు ఏమనుకోదు, చెడ్డవాడు మంచివాడు అవ్వడం కష్టం, మంచివాడు చెడ్డవాడు అవ్వడం కష్టం, పుట్టుకుతో రావాలి. త్యాగ అపయుష్ణం దయ, భూతముల పట్ల దయ కలిగి ఉండాలి. మనకు ప్యాషన్ ఉంది కానీ కంపాషన్ లేదు, మన కోరిక ఉంది కానీ దయ లేదు. ఏ హృదయం అయితే దయ ఉందో ఆ హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడి యొక్క నివాసం ఎక్కడ ఉంది? దయ గల హృదయంలోనే భగవంతుడి యొక్క నివాసం. మనకు దయ అనేది లేదనుకోండి, ఆ దయ తెచ్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. అలోలత్వం అంటే ఏంటి? విషయాలు కనిపించినప్పటికీ మన మనస్సుకు వికారం రాకూడదు, ఇంద్రియాలకు వికారం రాకూడదు. అంటే భోగాలు మన ఎదురుగుండా ఉన్నప్పటికీ మన మనస్సులో వికారం పుట్టకూడదు, మన చిత్తంలో చలనం రాకూడదు. గుడ్డ ఎలా వచ్చిందండి? పత్తిని బట్టి. మైసూర్ పాకం ఎలా చేస్తారు? ఏ శనగ పిండితో పంచదారతో ఇలా మైసూర్ పాకం చేస్తారు. అదే మనస్సు ఎలా తయారైంది? మనస్సు ఎలా తయారైందంటే మనం తినే అన్నాన్ని బట్టి మనస్సు తయారు, మనం తిన్న అన్నాన్ని బట్టి మనస్సు తయారైంది. అంటే మనం తినే ఆహారంలో కనుక జాగ్రత్తగా లేకపోతే ఈ మైండ్ పాడవుతుంది. మైండ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుడ్, చాలా ఇంపార్టెంట్. ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత శ్మశానంలో ఖాళీ చేసిన తర్వాత ఈ జీవుడు ఏం చేస్తా? అన్నంలో కలుస్తాడండి. డైరెక్ట్ గా వచ్చాడండి మీ ఇంటికి, మనం డైరెక్ట్ గా రాడండి, అన్నంలో కలుస్తాడు. అన్నం ఏం చేస్తాడండి? ఎవడ కడుపునైతే ఈశ్వరుడు జీవుని పెట్టాలనుకున్న ఆ పురుషుడు తింటాడు, ఆడవాళ్ళు తింటారు, మగవాళ్ళు తింటారు. ఆ పురుషుడు తిన్న అన్నం ఏమవుతుందండి? వీరి ఇంకేం తగ్గదు. ఆ వీర్యంలో ఉంటాడు ఎంత కర్మ చూడండి. పురుషుడు వీర్యంలో కొంతకాలం ఉన్నాక అప్పుడు మళ్ళీ స్త్రీ గర్భంలో గుడ్డు వస్తాడు. అప్పుడు స్త్రీ గర్భంలో వీడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవన్నీ తయారు చేసుకుంటాడు. ఏమండి వీడు ఏం చేస్తాడండి? ఈ తల్లి ఏమనుకుంటుందంటే నేను అన్నం తింటున్నాను అనుకుంటుంది, కానీ కడుపుతో ఉండగా తల్లి తిని అన్నంతా ఆడు తింటా ఉంటాడండి. వాడి మామూలుగా వాడి కర్మను బట్టి ఆ 9 మాసాలు 10 మాసాలు అయిన తర్వాత వాడి శరీరాన్ని తొడుక్కుని, వాడి శరీరం ఎందుకు తొడుక్కున్నాడు? మలమద్రించడం కోసం, వాడి కోరిక నెరవేర్చడం కోసం వాడు సృష్టిలోకి పడుతున్నాడు. ఎంత ప్రాసెస్? రమణస్వామి గారు మాట చెప్పారండి, నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమే. నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమే. భూతేశ అలవాలు మార్ధవం అంటే మృదుత్వం. కొంతమంది కఠినంగా మాట్లాడుతారు, ఒకళ్ళు మాట్లాడుతుంది ఎంత స్వీట్ గా ఉంటుంది ఏమండి, ఒకళ్ళు మాట్లాడుతుంటే లడ్డు నోట్లు వేసుకున్నట్టు స్వీట్ గా ఉంటుంది. యుక్తంగా మాట్లాడతారండి, ఎతోగా మాట్లాడతారు. ఆ భావాలకి ఎంతవరకు మాట్లాడారో అంతవరకు మాట్లాడతారు, కానీ తక్కువ మాట్లాడరు, ఎక్కువ మాట్లాడతారు. మార్ధం ఈ సిగ్గుపడాలని చెబుతున్నాడు భగవంతుడు. ఏం చేసి సిగ్గుపడాలని చెబుతున్నాడు? చెడ్డ కార్యాలు చేయడానికి సిగ్గుపడు, చెడ్డ ఆలోచనలు ఆలోచించడానికి సిగ్గుపడు, చెడ్డ విషయాలు చూడటానికి సిగ్గుపడు, చెడ్డ విషయాలు వింటానికి సిగ్గుపడు, చెడ్డ విషయాలు మాట్లాడటానికి సిగ్గుపడు. సిగ్గుపడు, చెడ్డ చేయడానికి సిగ్గుపడు. నువ్వు మంచి అనుకున్న దానికి చేయడానికి నువ్వు సిగ్గుపడక్కర్లేదు, నువ్వేం పిరితనం పడక్కర్లేదు అని భగవంతుడు వాసుదేవ స్వామి స్వామివారు చెబుతున్నారు. అచేపలు అంటే ఏంటండి? చెప్పడత్వం లేకుండా ఉండమన్నాడు. నీకు పనికొచ్చి పని చేయండి, పనికిరాని పనులు మానేయనట్టున్నాడు. పనికిరాని పనులు చేసేవాళ్ళు ఎవరట్టండి? మనసులో చెప్పడత్వం ఉన్నవాళ్ళు. ఆత్మ విచారణ చేయమంటే ఆత్మ విచారణ మానేసి, శాస్త్ర విచారణ మానేసి, లోక విచారణ చేస్తున్నారు. అంటే ఈ చెప్పడత్వంతో పనులు మీరు మానే. కొంతమంది నడిచి వెళ్ళిపోతారు కానీ దిక్కులు చూడరండి. మనసులో చెప్పడత్వంలో దిక్కులు ఎక్కువ చూస్తాడు. మనసులోని చెప్పడత్వం వల్ల అనవసరం పనులు చేయకండి. మీరు ఏ ఇంద్రియం కూడా కలపొద్దు. అసలు అవసరం లేనప్పుడు ఇంద్రియాలను ఉపయోగించుకోండి, అవసరం లేనప్పుడు దాన్ని ఉపయోగించు. తేజ, తేజస్సు, ప్రకాశము, ఇంటెలిజెన్స్. ఒక మనిషి గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడంటే ప్రతిభే దానికి కారణం. ఇప్పుడు చదువు పెరుగుతుంది కానండి, చదువుతో పాటు డెకరేషన్ పెరుగుతుంది కానీ ఇంటెలిజెన్స్ పెరగటం. లోషన్ ఇంగ్లీష్ లో రచయిత ఉంది, ఆయన ఏమన్నాడు అంటే ఇంగ్లీష్ లో ఆయన ఏమన్నాడు అంటండి, తెలుస్తున్న వాళ్ళండి, ఎవరో మాట్లాడతారు, మాట్లాడేవాడికి ఏం తెలియదు. రమణస్వామి లేదా మౌనంగా ఉండి కూడా మీకు శక్తిని ఇవ్వలేం కాబట్టి మేము మీ మాటలు చెప్పవలసి వస్తుంది. నా హృదయం కనుక పరమ పవిత్రమైన హృదయం కనుక అయితే, నా మాటలతోటి పని లేకుండా
ఈ శక్తి మీ అందరి మీద పనిచేస్తుంది. ఆర్థికంగా సామాజికంగా మీరందరూ అభివృద్ధిలోకి వెళ్లాలని నేను హృదయపూర్వకంగా మీకోసం తపస్సు చేస్తే మీరందరూ బాగుపడతారు. అంటే మాటల్లో ఏమి లేదు, సౌందర్యం అంతా హృదయంలో ఉంది, మనస్సులో ఉంది. తేజ క్షమా, క్షమ అంటే ఓర్పు, క్షమ అంటే శాంతి, ఓర్పు. ఒక మనిషి యొక్క గొప్పతనం ఓర్పుని బట్టి చెప్పాలి, ఓర్పుని బట్టి మనకు తెలుస్తుంది. ఓర్పు ఎంత గొప్పదంటే అండి, ఓర్పు వల్ల వీడిలో ఉన్న పూర్వజన్మల్లో వీడు చేసిన కర్మకు సంబంధించిన దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా క్షయించాలి. ధృతి అంటే ధైర్యం. భారతంలో భీష్ముడు చెప్తాడు, అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం ఉందన్నాడు, అన్ని రోగాలకి మందు ఏంటంటే ధైర్యం అన్నాడు. అంటే ధైర్యాన్ని విడిచిపెట్టదు. షేక్స్పియర్ చూతాడు ఒక డ్రామాలో, ధైర్యం ఉన్నవాడు జీవితంలో ఒక్కసారి చచ్చిపోతాడు, ధైర్యం లేనివాడు రోజుకోసారి చచ్చిపోతాడు. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. అంటే మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. అది ధైర్యం అనేది దేనికి సంబంధించిన, హృదయానికి సంబంధించిన. అది ధైర్యాన్ని ఏ మనిషి కూడా విడిచిపెట్టకూడదు. ధైర్యం కనుక ఉంటే మీకు అన్ని సద్గుణాలు ఉన్నట్టే. సముద్రానికి ఎంత లోతు ఉందో హృదయంలో అంత లోతు ఉంటుందో ధైర్యం ఉన్న మనిషి, ఇంటివాడికి అంత లోతు ఉంది. ఈ శుచి ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడండి, మీరు రోజు స్నానం చేస్తున్నారు, మంచిదే స్నానం చేయండి. మీ శరీరం లోపల మనస్సు ఉంది కదా, ఆ మనసు శుభ్రం చేయడం కోసం దేని పెట్టి కడుగుతున్నారు మీరు? అది కూడా శుభ్రంగా ఉండాలి కదా, లోపల బయట కూడా మీరు శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. భగవంతుడు ఎంత బాగా చెబుతున్నాడు చూడండి, మిమ్మల్ని మురికి గుడ్డలు కట్టుకుని మురిగ్గా ఉండమని చెబుతలేదు. మీ శరీరం శుభ్రంగా ఉండాలి, మీ మనస్సు శుభ్రంగా ఉండాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీరు తినే కంచాలు శుభ్రంగా ఉండాలి, మీరు వండుకునే పాత్రలు శుభ్రంగా ఉండాలి, మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అన్ని శుభ్రంగా ఉండాలి రైతే. కానీ మీ బాహ్యమైనటువంటి ఎన్వైరాన్మెంటల్ సైడ్ ఎంత శుభ్రంగా మీరు చూస్తున్నారో మీ మనస్సు కూడా అంత శుద్ధి చూస్తారు. అది మీ శరీరాన్ని శుద్ధి కోసం మీరు శరీరం నీళ్లు పెట్టి కడిగేసుకుంటున్నారు, కానీ మీ మనస్సు శుద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు? మనస్సు బాగుపడాలి కదా. మీరు ఏమైనా శాస్త్రాన్ని వింటున్నారా, పెద్దల్ని ఏమైనా సేవిస్తున్నారా, నామాన్ని ఏమైనా చేస్తున్నారా, భగవంతుని స్మరిస్తున్నారా? మీరు భగవంతుని స్మరించగా 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 మీకు మనస్సుకు పరిశుద్ధత ఏర్పడుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ అరవింద్ గారి దగ్గరికి వెళ్తే అరవింద్ ఘోష్ గారికి ఏది మెసేజ్ ఇవ్వమని చెబుతాను అన్నట్టు, రీడ్, ఆల్వేజ్ రీడ్, మోర్ రీడ్, మోర్ అండ్ మోర్ రీడ్. ఏం చెబుతున్నాడు స్వామి, లోకాన్ని స్మరిస్తుంటే మీ మనసు అపవిత్రం అయిపోతూ ఉంటుంది, భగవంతుని స్మరిస్తుంటే మీ మనసు పవిత్రం అవుతూ ఉంటుంది. అంటే నువ్వు బయటే శుభ్రంగా ఉండాలి, బయట శుభ్రంగా ఉంటే నీళ్ళెట్టు కడిగేసుకుంటున్నావు, సబ్బెట్టు కడిగేసుకుంటున్నావు, అది బాగానే ఉంది, అది బాగానే చేస్తున్నావు, అది కూడా అవసరమే. అయితే లోపల నీ మనస్సు, నీ అంతఃకరణం నీవు శుభ్రంగా ఉండాలి కాబట్టి దాని ఎంతసేపు నువ్వు భగవంతుడి యొక్క స్మరణతోటి భగవంతుడి యొక్క నామంతో అలా చెయ్యి. అలా చెయ్యవా, అలా చేయటం ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో, నీ లోపలే నేనున్నాను, నీ లోపలే నేనున్నాను కాబట్టి నీ మనస్సును లోపలగా తిప్పి అంతదా ఉన్న పరబ్రహ్మ స్వరూపమే నీలో కూడా ఆత్మగా ఉన్నాను కాబట్టి ఆత్మను స్మరి, ఆత్మను ధ్యానం చెయ్యి. ధ్యానం చేయటం వల్ల కూడా మనస్సు పవిత్రం అవుతుంది. మీకు అర్థమైందండి, మీరు 100 సంవత్సరాలు జీవించారా, 120 సంవత్సరాలు జీవించారా, భగవంతుడికి అక్కర్లేదు. మీరు 20 సంవత్సరాలు జీవించిన ఎలా జీవిస్తున్నారు మరి కావాలి? మీరు తాటాకి ఇంట్లో ఉంటున్నారా, పెంకుటి ఇంట్లో ఉంటున్నారా, లేదా 10 అంతస్తుల మేడలో ఉంటున్నారా, భగవంతుడికి అక్కర్లేదు. మీరు ఆ ఇంట్లో ఎలా జీవిస్తున్నారో కావాలి. కొంతమంది తాటాకి ఇంట్లోనే ఎంత పవిత్రంగా జీవిస్తారు, కొంతమంది 10 అంతస్తుల మేడ కట్టుకుని ఆ పైన సాగరాలు తాగుతూ పేకాట్లు ఆడుకుంటూ కూర్చుంటారు. ఈ బయట దారం తెలియని వాళ్ళు అవి ఎంత గొప్ప మేడ కట్టేశాడు అనుకుంటారు, లోపలికి చూడాలి నీకు తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస గారు వాళ్ళు మేనళ్ళు గంగానదిలో స్నానం చేసి వస్తున్నారు, ఆ గవర్నర్ గారు మేడ చూశారు. మావయ్య మావయ్య ఆగన్నాడు మేడం, గవర్నర్ గారు మేడ చూడు ఎంత పెద్దదిగా ఉన్నారు, రారా ఇటుకు మీద ఇటుకు రారా అన్నాడు. అలా ఏంటిది మనకి, మన పై స్థూల దృష్టి ఉంది కానీ మన ఎవరికి సూక్ష్మ దృష్టి లేదు. ఆ మేడే కావాలి కానీ ఆ మేడలో నివసించే మనుషులు ఎటువంటి వాడు, స్థూల దృష్టి ఉన్నవాడు ఎంత బయట చూపేసి వస్తాడు కానీ లోపల చూపు చూడు. ఇప్పుడు బుద్ధి సూక్ష్మత ఉంటే లోపల మనసు ఎలా పనిచేస్తుందో తెలుస్తూ ఉంటుంది. మీరు ఏ ఇంటిలో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అన్నది, మీరు ఎలా జీవిస్తున్నారో మీ హృదయం ఎంత ప్రశాంతంగా, మీకు ఎన్ని ఉన్నప్పటికీ హృదయంలో శాంతి లేకపోతే మీరు తెలియదు. అది కానీ మీరు ఎంతో సంపాదించారండి, ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ప్రాణం ఉంటే అనిపిస్తారు రైటే, కోట్లు సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం సుఖం? అదేవిధంగా ఈ ప్రపంచానంతా నేను పోయేసుకున్నా కానీ ఆత్మ నేను తెలుసుకోలేదు, ప్రయోజనం ఏంటి? యువర్ లాస్ ఈజ్ గ్రేట్ ఇఫ్ ఇట్ నాట్ రిలైజ్ యువర్ సెల్ఫ్. నువ్వు శరీరంలోకి వచ్చాక, ఈ ప్రపంచంలోకి వచ్చాక ఆత్మను తెలుసుకోకుండా, నిజాన్ని తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా నువ్వు శరీరాన్ని విడిచిపెడితే నువ్వు అనిపించే నష్టం ఇంత అంతా కాదు. నీ శరీరం వచ్చినందుకు నువ్వు సత్యాన్ని తెలుసుకోవాల్సిందే, సత్యాన్ని తెలుసుకోకుండా కనుక నువ్వు శరీరం పడిపోయిందా, నువ్వు పొందింది ఏమీ లేదు. అది కానీ నేను బజార్కి వెళ్ళాను, నాకు మామిడి పళ్ళు తినాలంది, మామిడి పళ్ళు తెచ్చుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను, ఇందులో నాకు ప్రాణం పోయింది, ఆ మామిడి పళ్ళు నాకు ప్రయోజనం ఏమిటి? ద్వితి శౌచం అద్రోహం ద్రోహం లేకుండా ఉండటం. ద్రోహం లేకుండా ఏంటండి, మనకు ఎవడైనా అపకారం చేస్తే మనం వాడికి అపకారం చేయాలంటాం, ఎవడైనా మనల్ని తిరితే వాడిని తిట్టాలంటాం, ఎవడైనా మనల్ని కొడితే వాడిని కొట్టాలంటాం. అంటే నీకు ఎవడైనా అపకారం చేసినప్పటికీ వాడు ఎందుకు నువ్వు ద్రోహ బుద్ధి పెట్టుకోకర్లేదు, మళ్ళీ వాడిని పాడు చేయాలని బుద్ధి నువ్వు పెట్టుకోకర్లేదు. అంటే మనకందరికీ తెలుసు నీకు ఎవడైనా అపకారం చేస్తే మళ్ళీ తిరిగి మనకు అపకారం చేయాలన్న సంగతి మనకు తెలుసు. మనకు తెలుస్తుంది ఆయన ఎందుకు చెప్పడం అండి, మనకు తెలియని విషయాలు ఆయన చెబుతున్నాడు స్వామి. మన బుద్ధి ఎలా ఉంటుందో ఆయన తెలుసండి. అంటే మన బుద్ధి ఎలా ఉంటుందో తెలిసి ఆ బుద్ధిలోని వంకరలు తీసేయడం కోసం నిదానమైన మాటలు చెబుతున్నాడు అన్నారు. నాతి మాన్యత అనాతి మాన్యత అంటే గర్వం లేకుండా మనిషికి తెలివి ఎంత తక్కువ గర్వం తెచ్చుకుంటాం. నన్ను అందరూ పూజించాలి, నన్ను అందరూ గౌరవించాలి, ఇవన్నీ ఎవరు గర్వం అడుగు వస్తాయి. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ పెద్ద పొగడాలనేటువంటి అభిమానం ఏమి పెట్టుకోవద్దు. నువ్వు మామూలు సామాన్య మానవుడు లేదా తోటివాడి కంటే నువ్వు గొప్పవాడు నువ్వు అనుకోవద్దు. లోపల తెలివి ఉంటే పెంచుకో, జ్ఞానం ఉంటే పెంచుకో, కానీ పక్కవాడి కంటే గొప్పవాడు నేను, నన్ను అందరూ గౌరవం చేయాలి, నన్ను నాకు అందరూ ఆధిక్యత ఇవ్వాలి అనేటువంటి గొడవలు నువ్వేం పెట్టుకోవద్దు. ఎందుచేతంటే దానివల్ల నీకు గర్వం పుడుతుంది, గర్వం పుట్టి కొద్ది జ్ఞానం తగ్గుతా ఉంది. అంటే మనిషికి గర్వం ఉందంటే వాడికి జ్ఞానం లేనట్టే కొండగుతుంది. నాతి మాయత భవంతి సంపదం దైవం అభిజాతస్య భారత, జాతస్య అభిజాతస్య భారత. భగవంతుడు చూడండి ఆ మాటలు ఎంత పొందిగ్గా వాడతాడో, వెరీ వెరీ స్వీట్ గా ఉంటాయి. ఎంత పొందిగ్గా వాడుతున్నాడో చూడండి భగవంతుడు. జాతస్య, జాతస్య అంటే పుట్టడం, అభిజాతస్య అభిజాతస్య అంటే నువ్వు పుట్టావు, ఎలా పుట్టావు, ఈ దైవ గుణాలకు అర్హత కలిగి పుట్టావు. భగవంతుడు ఎలా చెబుతున్నాడు చూడండి, నీకు మంచి గుణాలు ఉన్నాయి, నేను చెప్పాను, నేను చెప్పాను కాబట్టి నీకు మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు బాగుపడతావు. ఒకవేళ మంచి గుణాలు లేకపోతే నేను చెప్పిన నువ్వు బాగుపడతావు. సంపద ఈ సంపత్తుడు నువ్వు పుట్టావు కాబట్టి భారత అర్జున నువ్వు అంతా తరిస్తావు, బాగుపడతావు. ఈ దైవీ సంపద అంతా చెప్పాను అని చెప్పాను.
దంబోదర్పోభిమాన క్రోధ పారుష్యమేవ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంబో దత్వ ఇదంతా రాక్షస గుణాలు చెబుతున్నాడు. మళ్ళీ ఇక్కడ దైవీ సంపద అయిపోయింది, దైవీ సంపద 66 గుణాలు చెప్పాడు క్వాలిటీస్. మళ్ళీ రాక్షస సంపద ఆసురి సంపద చెబుతున్నాడు. ఈ ఆసురి సంపద ఇంచుమించుగా అందరి దగ్గర ఉంటాయండి. ఇప్పుడు ఇది ఎవరి గురించో చెబుతున్నాడు అనుకోకుండా పరమాత్మ మన గురించే చెబుతున్నాడు. దంబ దర్ప అభిమానం క్రోధం పారుష్యం అజ్ఞానం మొత్తం ఆడి చెప్పాడు. దంబ అంటే ఆడంబరం. కొంతమంది ఆడంబరంగా జీవిస్తారు, అంటే వేషాలు వేస్తారు, వేషధారులు. వాళ్ళు ధర్మం చేస్తా ఉంటారు కానీ గొప్పల కోసం చేస్తారు కానీ దయగలు చేయరు. బాగా అర్థం చేసుకుని ఇందులో పెద్ద మోసం, వీడి మోసాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఆడంబరం ఉన్నవాడు కూడా ధర్మం చేస్తాడు, వీడు దానాలు చేస్తా ఉంటాడు. ఎందుకు చేస్తాడండి? భగవంతుడి ప్రీతి కోసం చేయడు, పరమేశ్వరుడి ప్రీతి కోసం చేయడు, మీరు బాగుపడటం కోసం చేయడు. అందరూ మనం గొప్పగా చెప్పుకుంటున్నారా లేదా, మన పేరు పేపర్లో పడిందా లేదా, పేపర్లో పడాలండి వీడికి, వాడి పేరు మీరు ఇంట్లో చెప్పుకుంటున్నారు లేదా. ఆడు గొప్ప కోసం, ఆడంబరం కోసం ఇస్తాడు, కానీ మీ ప్రీతి కోరి, మీ సుఖాన్ని కోరి, మీ పరమేశ్వరుడి ప్రీతి కోసం మీరందరూ సంతోషించాలి కానీ వాడు చెయ్యుడు. పైగా ఆడంబరం కోసం చేస్తున్నారు, గొప్పల కోసం చేస్తున్నారు, గొప్పలకు వెళ్తే తిప్పలు వస్తాయి. దంబహ దంబహ అంటే ఆడంబరం, ఈ ఆడంబరాన్ని మానే ఇరువు. ఈ గొప్పల కోసం చేసే వాళ్ళు ఏం చేస్తారటండి, నీళ్లు ఎక్కడ దొరకో అక్కడ నుయ్యి తవ్వించారట, గంగారం పక్క నుయ్యి తవ్విస్తారు. దంబహ ఆడంబరానికి వెళ్ళొద్దు. దర్పహ, దర్పహ అంటే గర్వం. దర్పహ అంటే ఏంటండి? గర్వం. వాడి గర్వం వాడికి ఎలా ఉంటుందంటే, అందరూ మనల్ని గౌరవిస్తున్నారు లేదా, అందరూ మనకు చూస్తున్నారు లేదా, అందరూ మన తిరుగుతేటలు మెచ్చుకుంటున్నారు లేదా, అందరూ మన సపోర్ట్ కొడుతున్నారు లేదా, ఇలా అనుకుంటారు. రాజగోపాలాచారి మొదట్లో ఉపన్యాసం చెబుతున్నాడు. ఉపన్యాసం చెబుతుంటే వాడు ఏం చేశాడు, ఆయన ఉపన్యాసం నచ్చలేదు అండి, ఎవరికి ఒకరికి నచ్చలేదు. సరిగ్గా రాజగోపాలాచారిని ఏం చేశాడు, బెడ్డమ్మ కూర్చుకునండి, కూటికేసి వెళ్తే సరిగ్గానికి వచ్చి మొఖానికి తగిలింది. మనకైతే కోపం వచ్చేస్తుంది కదండి, బెడ్డేసి కొట్టాడు అని పట్టుకుని అంటారా, ఏదో చేస్తా కూడా. ఒక ఆచార్యులు గారు అన్నారుతుంది, ఈ కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, నా బెడ్డేసిన చాలా తిరిగిగల వాడు, ఇంత దూరానికి గురి తప్పకుండా కొట్టాడు కాబట్టి చాలా ఏకాగ్రత ఉన్నవాడు, చాలా ఏకాగ్రత ఉన్నవాడు. అంటే ఒక గర్వం ఉన్నాడు కదా, కోపం వచ్చేసినట్టు లాజిక్ చూడండి. ఇప్పుడు ఈ గర్వం ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారండి, మనకు లోకం ఏం చేసింది అని చూస్తూ ఉంటారు కదా. మనకు లోకం ఏం చేసింది, ఈ ఊరు ఏం చేసింది, మా అమ్మ ఏం చేసింది, మా నాన్న ఏం చేశాడు, నా పిల్లలు ఏం చేసింది, ఇదే గొడవ ఉంటుంది గర్వం. వీడు అమ్మాయి అనుకుంటే నా అబ్బాయి నాకేం చేశాడని, నాకు ఈ ఊరు దరిద్రపూరండి, ఈ ఊర్లో నేను 30 ఏళ్ళు కాపురం, ఈ ఊరు నాకు చేసిన ఉపకారం ఏంటన్నా నాకు పెద్ద మనిషి నా దగ్గర. కానీ నిజం ఊరు ఆడికి ఏం చేయలేదు, ఊరికి ఆడేం చేశాడండి. వీళ్ళందరూ నాకు ఓకేలేదని కోపమే, కానీ వీడి ప్రజల కోసం వీడు ఏం సేవ చేశాడో ప్రశ్న వాడికి అక్కర్లేదు. రమణ మరి చెప్పండి, అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం లేకపోతే ఏది లేదు. రమణ స్వామి చెప్పారు, అహంకారం ఉంటే నీవున్నావు, నేనున్నాను, లోకం ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు, అహంకారం ఉంటే అన్నీ ఉన్నాయి. అహంకారం లేకపోతే నువ్వు లేవు, నేను లేను, ఈ లోకం లేదు, ఉన్నది ఒకటే వస్తువు ఆత్మ, దాన్ని మర్చిపోవడం వల్ల ఇవన్నీ పుట్టి అన్నాడు.
దంభ దర్ప అభిమానం, అభిమానం అంటే స్వాతశయం. అభిమానం మనుషులు ఎలా ఉంటారు, లోపల సరుకు తక్కువగా ఉంటుందండి, పైకేమో గొప్పగా జీవించాలని అలా అనుకుంటారని, పక్క పై అందరూ గౌరవించాలని ఇలా అనుకుంటారు, లోపల చూస్తే ఏముండదండి అలాంటిది. నేను హైదరాబాద్ ఇల్లు వచ్చానండి, ఆడ పని పూర్తి వచ్చాను. హైదరాబాద్ ఇల్లు వచ్చాడు, ఆడ పని పూర్తి, ఆడ పని పూర్తి చేస్తే ఆడితో చెప్పొచ్చు, నాతో ఎందుకు చెప్పటం అని మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అహంకారం మేత అయ్యాలని.
క్రోధ కోపం, ఈ కోపం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కామ క్రోధ, ఈ రెండు శత్రువులు ఉన్నాయి, ప్రతి వాడు రెండాటిని జీవించాలి. ఈ కామ క్రోధాలను ఆశ్రయించే ప్రతి మనిషి పుడుతున్నాడన్నాడు భగవంతుడు. ఈ కామం ఎక్కడ ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, మనస్సులో ఉంటుంది, ఇంద్రియాల్లో ఉంటుంది. కామం ఎక్కడ ఉందో తెలియకపోతే నువ్వు కామాన్ని జయించలేవు. మన అందరికీ ఒకటే శత్రువు, ఈ లోకంలో ఉన్న శత్రువు ఒకటి అందరికీ, పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, మొత్తం అందరికీ శత్రువు ఒకటి, అది కామం అన్నాడు కృష్ణుడు. కామం ఒకటే శత్రువు, ఇంకెవరు శత్రువు లేవు, మిగతా అన్ని దుర్గుణాలు అందులోంచి పుడతాయి. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది, కామంలోంచి వచ్చింది. కామం లేనివాడు కోపం ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చింది అనుకున్నా 10 నిమిషాలు మౌనంగా ఉంటే మంచిది, అది చెడ్డ మాటలు వచ్చేస్తాయి. మన కోపం ఎప్పుడన్నా వస్తుందనుకున్నా, కోపం అనేది చిత్త వికారం. కోపం వచ్చి కొద్ది రక్తపోటు పెరిగిపోతా ఉంటుంది. రక్తపోటు కేవలం పిల్లల వల్ల తగ్గదండి, కోపానికి ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది. మీరు ఎంత శాంతిగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. ప్రతి మనిషి కాలిపోతున్నాడండి, ప్రతి స్త్రీ, ప్రతి పురుషు, మనం అందరూ సుఖపడుతున్నారు అనుకుంటున్నాం లోకంలో అండి. ఈ లోకంలో ఈ లోకాన్ని గురించి రెండు ఎగ్జిక్యూటివ్స్ పరమాత్మ అడాడు, ఇది అనిత్యం, ఇది అసుఖం అన్నాడు. ఈ అనిత్యం అనే ప్రపంచంలో, అసుఖమైన ప్రపంచంలో ప్రతి జీవుడు కాలిపోతున్నాడు. ఏంటని కాలిపోతాను, కామాన్ని క్రోధాన్ని హృదయంలో దాచుకుని వాటిని బయటికి పంపలేక వాటిని నిరంతరం చింతిస్తూ బంధిస్తున్న సంఖ్యలో వీడు పడిపోయి వీడి కాలు బూడిదైపోతుంది. పోనీ కామం క్రోధం మన శ్మశానంలో తీసుకెళ్లి మన శరీరాలు కాలు నుండి కాలిపోతానండి. అక్కడ కాలం ఉంది మళ్ళీ కామక్రోధాలు కలిసి ఎక్కడ మనం శరీరం వెతుక్కుందామని చూస్తాం. ఈ కామక్రోధాలు అనేవి ఈ జగత్తులోంచి, ఈ ప్రకృతిలోంచి, నీ మనస్సులోంచి, నీ బుద్ధిలోంచి పుడుతున్నాయి. కానీ నీలో నిజమైన ఆత్మలోంచి, నీలోనే పరమాత్మ నుంచి మనకి కామక్రోధాలు పుట్టడం లేదు, ప్రకృతిలోంచి పుడుతున్నాయి. కాబట్టి నువ్వు ప్రకృతిని జయిస్తే కామక్రోధాలను జయించగలవు, ప్రకృతిని జయించకపోతే వీటిని జయించలేవు. ఈ రజోగుణంలోంచి, ఈ తమోగుణంలోంచి, ఈ సత్వగుణంలోంచి ఇవన్నీ గుణాలన్నీ పుట్టుకొస్తున్నాయి, ఈ వికారాలన్నీ పుట్టుకొస్తున్నాయి. అంచేది కామక్రోధాలు నీకు నిజమైన శత్రువు, వాళ్ళ ఎనిమిస్ నీకు, వాళ్ళని తొలగించుకోవాలి. వాళ్ళని తొలగిస్తే నీకు శాంతి.
అజ్ఞానం,
అజ్ఞానం ఇది లోపల మనకు ఉండదు. అజ్ఞానం పోతే ఇంతకు ముందు చెప్పుకుని చెడ్డగుండాలని పోతాం. ఇది అర్థమవుతుందండి. మనం ఏం చేస్తున్నాం, ఒకసారి గుణాలను పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ లోపల అజ్ఞానం చేసుకుంటాం అని వేరేది. అజ్ఞానం అనేది లోపల వేరు, ఆ వేరుతో సహా చెట్టుని బయట తీసుకున్నప్పుడే చెట్టు పోతుంది. కానండి ఈ అజ్ఞానం అనేది లోపలించుకుని మిగతా పోగొట్టుకున్నా, మిగతా చెడ్డగుండాలని అజ్ఞానం సృష్టిస్తాం. భగవంతుడు ఏమన్నాడండి, అజ్ఞానాన్ని ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడే నా స్వరూపాన్ని తెలుసుకున్నాడని భగవంతుడికి అర్జునుడితో చెప్తాడు. ఎవడైతే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడో వాడే నా స్వరూపాన్ని పొందుతాడు, వాడే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు, వాడే ఆత్మను తెలుసుకున్నాడు. జ్ఞానం, జ్ఞానం అంటే మామూలు ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు మామూలు ఈ చదువుకుని ఇది జ్ఞానం కాదు. ఎవడైతే ఆత్మ తెలుసుకున్నాడో వాడి జ్ఞానం. ఆత్మను తెలుసుకున్నవాడే జ్ఞాని. కానీ నేను ఫిజిక్స్ నేర్చుకున్నాను, నేను కెమిస్ట్రీ నేర్చుకున్నాను, లెక్కలు నేర్చుకున్నానంటే దానివల్ల కొట్టేస్తున్నాను. కానీ ఈ భౌతిక విద్యలు కానీ దీనివల్ల మీరు నిజమైన ఆత్మ తెలియదు. ఒక ఆధ్యాత్మిక శాస్త్రం వల్ల, మీరు సాధన చేయటం వల్ల మీరు నిజమైన ఆత్మను తెలుసుకోవడం వల్ల మీరు జన్మరహితం పొందుతారు, శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు. అతిగా ఏ పని చేయకూడదు. ఆహారంలో అతి పనికిరాదన్నాడు, స్నేహాల్లో అతి పనికిరాదన్నాడు, విహారంలో అతి పనికిరాదన్నాడు, ఎందులో అతిగా వెళ్ళొద్దన్నాడు, తగు మాత్రంగా జాగ్రత్తగా చేయమని చెప్పాడు. ఈ పనులు మీరు చక్కబెట్టుకుంటూ మీరు ఇంట్లో ఉన్నా సంసారంలో ఉన్నా మీకేం ఇబ్బంది లేదు. సంసారాన్ని మీకు జ్ఞానం రాకుండా ఆఫ్ చేయదు, మీ మనస్సు మీకు ఆఫ్ చేస్తాం జ్ఞానం రాకుండా. అంతేకాని సంసారం మీకు ఆఫ్ చేయదు. మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకుంటూ మీ యొక్క అవకాశం లేసిన టైంలో, మీ విశ్రాంతిగా ఉన్న టైంలో మీరు భగవంతుని చింతిస్తూ భగవంతుని పొందడం కోసం నిరంతరం కృషి చేయండి. మీరు నిరంతరము కనుక భగవంతుని స్మరిస్తూ ఉంటే మీ యోగక్షేమాలు చూసే బాధ్యత ఉంది. నిరంతరం స్మరించగలిగితే మనం అలా నిరంతరం స్మరించలేము. అంటే మనం నేర్చుకున్నాం నిరంతరం స్మరించే స్టేజ్కి ఏదో జన్మలో వస్తాం. ఇప్పటి మనం కష్టపడితే ఏదో జన్మలో వస్తాం. ఒకటి మట్టికి మరి ఒక శరీరంలో మీకు జ్ఞానం వచ్చి పడిపోదు. అయితే ఈ దేహంలో కొంత కృషి చేస్తే మళ్లీ దేహంలో కొంత వస్తుంది. అలా నెమ్మది నెమ్మదిగా శనిహి శనిహి నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చేసుకుని వెళ్ళాలి. చెట్టుని కాయ ఉన్నప్పుడే చాలా టైం తీసుకుంటుంది అది పెద్దది అవడానికి. ఆ కాయ పెద్దదైన తర్వాత మీరు మొగ్గేస్తే 2 రోజులు ముగ్గుపోతుంది. అదే మీరు సాధన చేసి చేయగా చేయగా అలా సాధన చేస్తూ చేస్తూ ఉండేది. సడన్ గా ఎప్పుడు జ్ఞానం వస్తాయి? అలా మీరు అర్హత సంపాదించుకుంటే మీ మనసు పక్వ స్థితి మెచ్యూరిటీ అంటారు. దాన్ని కొంతమంది వయసు వస్తుంది కానీ మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. కొంతమందికి మాకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చింది కానీ ఎక్కడైనా నడుచుకోవచ్చు. మన మనస్సు పెద్దది కాదు, మన మనస్సు వికాసం. అంటే మనసుకి వికాసం ఇచ్చి మనసు బాగా విశాలం అయితే తగిన అర్హత చూసుకుని తగిన యోగ్యత చూసుకుని ఈశ్వరుడు సడన్ గా మనకి జ్ఞానం. అంటే మీరు దయించి మరీ 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 మీరు చేసేది ఏంటంటే, ఏ పని మీరు చేసినా, మీరు అన్నం తిన్నా కూర్చున్నా నుంచున్నా ఏ పని చేసినా పరమేశ్వరుడు ప్రీతి కోసం మీరు చేయండి, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడం కోసం మీరు చేయండి. మీకు అసాధ్యం ఉండొచ్చు, నాకు అసాధ్యం ఉండొచ్చు, కానీ పరమేశ్వరుడికి అసాధ్యం ఉంటే ఈ లోకంలో ఇది లేదు. ఆయనే మీలో ఉన్నాడు, ఆయన భగవంతుడే మీలో స్వరూపంగా మీ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు. అది మీరు శాశ్వతమైనటువంటి శాంతిని, శాశ్వతమైనటువంటి పదవిని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని మీరు పొందుతారని భగవంతుడు మీకు సద్బుద్ధిని ప్రసాదించి మీరు అందులో అభివృద్ధి భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధిలోకి రావాలని మీ అందరి యొక్క క్షేమం మరోసారి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.